సార్ వందనాలు సార్. వాయిస్ క్లియర్ ఉందా సార్?
క్లియర్ సార్, క్లియర్.
దేవినామానికి మహిమ కడు కలుగును గాక. కూడి వచ్చిన సహోదరి సహోదరులకు యేసయ్య నామంలో వందనాలు తెలియపరుస్తున్నాను. నాకు ఇవ్వబడిన బైబిల్ స్టడీలో 18:15-16 మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా నున్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటువి. అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంట పెట్టుకుని అతని ఎద్దుకు పొమ్ము. థ్యాంక్ యూ.
తర్వాత అనిల్ అన్న 17:18.
బ్రదర్ వందనాలు. అతడు వారి మాటలను వినని ఎడల ఆ సంగతి సంగమునకు తెలియజెప్పుము. అతడు సంగపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వందనాలు బ్రదర్.
వందనాలు. తర్వాత సూర్య బ్రదర్ 19:19.
వందనాలు. మరియు మీలో ఇద్దరు తమ వేడుకను దేనిని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందిరో అక్కడ నేను వారి మధ్యన ఉందనని చెప్పాను. వందనాలు.
తర్వాత సురేష్ బ్రదర్ 21:22.
21:21. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతని క్షమ్యబలను? 7 మార్లు మట్టుక అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనను, 7 మార్ల మట్టుకే కాదు 70 మార్ల మట్టుకని నీతో చెప్పుచున్నాను.
తర్వాత సునీల్ గాంధీ బ్రదర్ 23:24.
కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకుని గోరిన యొక్క రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకుని మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చిన ఒకడు అతని యొద్దకు తేబడిను.
తర్వాత చల్లముత్తన్న 25:26.
వందనాలు రామయ్య. అందరు వందనాలు సార్. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని వాని భార్యను పిల్లను వాని కలిగినది యావత్తు నమ్మి అప్పు తీర్చవాలని ఆజ్ఞాపించింది. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి రొక్కి నా ఎడలు ఓర్చుకుని నీకంతయు చెల్లింతునని చెప్పగా. వందనాలు.
తర్వాత ఆనంద్ బ్రదర్ 27:28.
బ్రదర్, ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటకు వెళ్లి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తన తోడి దాసులలో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకుని, నీవు అచ్చి ఉన్నది చెల్లింపు అనెను. బ్రదర్.
తర్వాత దీవినక్క 29:30.
ప్రైజ్లాడ్ తమ్ముడు 29:30. అందుకు నాకు వాడు తోడి దాసుడు సాగిలపడి నా ఎడల ఓర్చుకును నీకు చెల్లించదనని వాణ్ణి వేడుకున్న గాని వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించే వరకు దాన్ని వాణ్ణి చెరసాల్లో వేయించును. ప్రైజ్లాడ్.
తర్వాత ప్రేమ మేడం 31:32.
కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతా తమ యజమానునికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకుంటే గనుక నీ అప్పంతవి క్షమించి తిని. ప్రైజ్ రాడు బ్రదర్.
తర్వాత గౌతమ్ మేడం 33-34 వచ్చిన.
నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడుదాసుని కరుణింపవలసి ఉండేను గదా అని వానితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు వచ్చి ఉన్నదంతయు చెల్లించే వరకు బాధపరచు వారికి వాణ్ణి అప్పగించాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్.
తర్వాత 35 వచనం యశోద మేడం.
అందరికి ప్రైజ్ లార్డ్. మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయను నేను. ప్రైజ్ లార్డ్ బ్రదర్.
మంచిది. ఇక్కడ నిన్నటి దినాన మనకి మొదటి రోజు బైబిల్ స్టడీలో ఈ 15-19 వర్షాల వరకు స్టడీ జరిగింది. దాన్ని నేను క్లుప్తంగా సమ్మరీ షేర్ చేస్తాను. 15వ వచనంలో ప్రశ్న ఏంటంటే, సహోదరుని సంపాదించుకుంటే అంటే ఎలా అర్థం చేసుకోవాలి అన్న ప్రశ్న మీద, తప్పిపోయిన వారిని పోగొట్టుకోకుండా సంఘంలో మరలా చేర్చుకోవాలి అన్నది డిస్కస్ చేశాము. 15వ వచనంలోనే తప్పిపోయిన సహోదరుని ఒంటరిగా వెళ్లి గద్దిస్తే గొడవలు అవుతాయి కదా అన్న ప్రశ్నలు ఏమనిప్పుడు దానికి యాంప్లిఫైడ్ వర్షన్ లో గో అండ్ టెల్ హిజ్ ఫాల్ట్ అంటే పర్సనల్ గా వెళ్లి చెప్పు, గద్దించడం కాదు చెప్పాలి అన్నమాట యాంప్లిఫైడ్ వర్షన్ లో ఉంది. దీంట్లోనే ఏం డిస్కస్ చేసామంటే ప్రేమతో చెప్పాలి, సహోదరుని సంపాదించుకోవాలి, పోగొట్టుకోకూడదు, ఏది కూడా కడుపులో దాచుకోకూడదు, విషయాల్ని పబ్లిక్ చేయకూడదు. ఆ తర్వాత ఆ సంఘాల్లో సేవకులు తప్పు చేసిన వారికి వ్యక్తిగతంగా చెప్పుకుని టార్గెటెడ్ మెసేజ్ చెప్తున్నారు అన్న దాని మీద కూడా అట్లా చేయకూడదు, అలా చేయడం వల్ల వాళ్ళని బాధపరచడం, వాళ్ళని పోగొట్టుకుంటాం అన్నది కూడా డిస్కస్ చేశాం. 16వ వచనంలో సాక్ష్యం చెల్లుబాటు అవ్వాలంటే ఇద్దరు ముగ్గురు అవసరమా అన్న ప్రశ్న మీద క్రాస్ రిఫరెన్స్ మనకి పాత నిబంధనలో ద్వితీయోపదేశ ఖండం 19:17 ప్రతి నేరం కూడా ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద స్థిరపరచబడును అన్నది డిస్కస్ చేస్తాం. ఒక్కరు ఉంటే, ఒక్కరు సాక్షి ఉంటే బేస్ ఉండదు, అందుకే ఇద్దరు ముగ్గురు సాక్ష్యాలు ఉండాలి అన్నటువంటి విషయాలను కూడా డిస్కస్ చేస్తాం. 17వ వచనంలో సహోదరునికి తీర్పు తీర్చకూడదు కదా, అన్యునిగా సుంకరిగా మళ్ళీ ఎట్లా మనం డిసైడ్ చేయాలి, ఎట్లా తీర్పు తీర్చాలి అన్న ప్రశ్న మీద, సంఘంలో మేలు కోసం, సంఘం క్షేమాభివృద్ధి కొరకు మనం తీర్పు తీర్చవచ్చు, కానీ సమాజంలో ఉన్న వారికి దేవుడే తీర్పు తీరుస్తారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5-6 అధ్యాయంలో కూడా ఈ సందర్భాలను కోట్ చేయడం జరిగింది. అన్యుడు అనడం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి అన్యుడు అన్న మాట కంటే సజీవవాహినిలో కూడా ఇతర ప్రజలు అంటే బాగుంటుంది, అది కఠినంగా ఉన్న మాట కాబట్టి అన్నది కూడా ప్రస్తావించడం జరిగింది. తర్వాత 15-17 వచనాల మధ్య 3 విధానాల్లో సంఘాల్లో ఇట్లా తప్పు చేసిన వారిని ఈ క్రమంలో సంపాదించుకోవాలన్నటువంటి విధానం ఉంది కదా, కానీ నేడు సంఘాలు జరుగుతున్నాయా అంటే సంఘాల్లో జరగట్లేదు. సేవకులు నాయకులు అట్లా చెప్పట్లేదు, దిద్దుబాటు చేయరు, తప్పు గురించి అసలు మాట్లాడరు, బలలో చేయి వేయకూడదు, ఇలాంటి గద్దింపుతో కూడినటువంటి మాటలు ఉండవు అని డిస్కస్ చేశాము. అలాగే ఫార్మల్ గ్యాదరింగ్ గానే ఉన్నాయి కానీ సంఘాలు ఫ్యామిలీ గ్యాదరింగ్ లాగా ఆ రిలేషన్ అనేది లేదు అన్నది కూడా డిస్కస్ చేశాం. అందులోనే తప్పు చేసిన వారిని ప్రతి సంఘం కూడా వెలివేయాలి, అంటే ఈ సంఘంలో వెలివేస్తే ఇంకో సంఘంలో చేరిపోయి అక్కడ ఉండడం వల్ల నెగ్లిజెన్సీ ఉన్నది అన్నది కూడా డిస్కస్ చేశాము. ఆ లోపాల విషయంలో, పాపాల విషయంలో అది మనం క్లారిటీ ఉండాలి, లోపాల విషయంలో కొద్దిగా మనం న్యూట్రల్ గా ఉండాలి, కానీ పాపాల విషయంలో గద్దించాలి, సెట్ చేయాలి అన్నది డిస్కస్ చేశాం. అందులోనే సంఘం అనేది అత్యంత విలువైనదిగా వాళ్ళకి చెప్పాలి అన్నది కూడా డిస్కస్ చేశాం. తర్వాత సంఘంలో తప్పు చేసిన వారిని ఉంచుకుంటే పరిశుద్ధత లేకుండా పోతుంది, పరిశుద్ధత లేకుండా ఉంటుంది. దేవుడు ఉండరు, అక్కడ సాతానే దేవుడుగా ఉండే పరిస్థితులు కూడా ఉంటాయి అన్నది కూడా స్టడీ చేశాము. దేవుడు అన్ని ఇస్తారా? 18వ వచనంలో ప్రశ్న లేదు. అన్ని ఎవరు? ఆయన చిత్తానుసారంగా అడిగితే ఆయన అప్పుడు దయచేస్తాడు అన్నది స్టడీ చేసాం. అందులోనే బంధించడం, విప్పడం అంటే ఏమిటి, ఎలా అర్థం చేసుకోవాలంటే, ఆల్రెడీ ఈ ప్రస్తావన ఇది మత్తయి సువార్త 16:19లో సంఘానికి దేవుడిచ్చిన అధికారం, అది పేతురుకి ఇచ్చారప్పుడు, పేతురుకే కాదు అది సంఘంలో ఉన్న ప్రతి వారికి కూడా ఇవ్వబడింది అన్నది కూడా స్టడీ చేశాము. స్థానిక సంఘాల్లో మనం సహవాసం కలిగి ఉండాలి అన్నది కూడా స్టడీ చేశాం. అంటే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అన్న ఉద్దేశంతోనే ఈ 5 వచనాల మీద, 15 నుంచి 19 వచనాల మీద నిన్నటి దినాన స్టడీ జరిగింది. ఇది నిన్నటి దినాన జరిగినటువంటి స్టడీ. ఈరోజు 20వ వచనం నుంచి 35వ వచనాల వరకు కూడా స్టడీ జరగవలసి ఉన్నది. ఈ సమయాన్ని తిరిగి అధ్యక్షులు మహేష్ సార్కి అప్పగిస్తున్నారు. సార్ వందనాలు సార్.
సామ్యులు వందనాలు. నా వాయిస్ వస్తుందా?
సార్ వెరీ క్లియర్ సార్.
థ్యాంక్ యూ. మరొకసారి అందరికీ యేసుక్రీస్తు ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేద్దాం. ఈరోజు బైబిల్ స్టడీ కోసం ప్రార్థన చేద్దాం తెలుసుకోండి. పరిశుభ్ర ఎంతండి, ప్రేమ స్వరూపం దేవా, దయగలిగిన రక్షక, సర్వాధికారి అని ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీరు ఇచ్చిన శ్రేష్టమైన దినాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. మరొకసారి మీ వాక్య తలంపులతో మీ వాక్య ధ్యానంలో మా అందరికి సహాయం చేయండి. నిన్నటి దిన ముందు అవసరమైన విషయాలు, మేలు చేయ విషయాలు చర్చించడానికి మాకెంతగానో సహాయం చేశారు, మీకు వందనాలు. ఈరోజు ఈ వాక్య భాగం మీద అధ్యయనం ముగించడానికి కూడా సహాయం చేయండి. స్వామి హెడ్ కానిషేవ్ మీరు బలపరచండి. సహోదరుడు అనిల్ కానిషేవ్ మీరు బలపరచండి. సూర్యను మీరు బలపరచండి. సురేష్ మీరు బలపరచండి. సునీల్ గాంధీని బట్టి మీకు వందనాలు. చల్లముఖిని బలపరచండి. ఆనంద్ బ్రదర్ మీరు బలపరచండి. దీవెన ప్రేమాసీయ గారు, గౌతమి యశోద గారు మీరు బలపరచండి. నానా మేము ఒక ప్యాసేజ్ని బెటర్గా అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. ప్రభా మీకు వందనాలు. అట్లాగే ప్రభా వచ్చిన వారందరూ కూడా మీరు కరంగా ఈ డిస్కషన్ నుంచి మీరు మహిమ తెచ్చుకోమని, మరలా సోమవారం మంగళవారం ఇదే పోర్షన్ మీద జిల్లాల్లో గ్రూప్ బైబిల్ స్టడీ చేయడానికి ప్రభా మేము వాళ్ళని చక్కగా గైడ్ చేయడానికి మీరు మాకు ఆలోచన చెప్పి నడిపించమని వేడుకుంటూ, సమయాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ సమయాన్ని ఆశీర్వాదకరంగా మార్చమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి 2వ రోజు బైబిల్ స్టడీకి ఆ స్టడీ టీమ్ కి ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే పార్టిసిపెంట్స్ కూడా నేను ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఈరోజు మనం డిస్కషన్స్ కంప్లీట్ చేయాలి, అట్లాగే అప్లికేషన్స్ కూడా కంప్లీట్ చేయాలి. మనం ఈరోజు ఈ వాక్య భాగం మీద అధ్యయనం ముగించాలి కాబట్టి మరి మనం కొంచెం స్పీడ్గానే వాక్య స్టడీలోంచి ముందుకెళ్దాం. నిన్నటి దినమందు మనం 19-20 సూర్య వచనాల వరకు స్టడీ చేసాం. నిన్న సూర్య అని వాక్య భాగం కంప్లీట్ అయిందా 19-20? అట్లాగే ఒకసారి స్వామి 15-16 వచనాలు, అనిల్ 17-18 వచనాలు ఏమైనా మీ వాక్య భాగాలు ఏమైనా మాట్లాడేది యాడ్ చేసేవంటే సమయం తీసుకోవచ్చు. ఏమీ లేవు అని అనుకుంటే మనం ముందటి భాగాలకు ముందుకెళ్ళిపోదాం. నేను ఎక్కడ దాకా స్టడీ కంప్లీట్ అయింది నేను తెలిసి 20 దాకా కంప్లీట్ అయింది అనుకుంటున్నాను. సామ్యాల్ ఎక్కడ దాకా కంప్లీట్ చేశాం నిన్న?
19 వరకు కంప్లీట్ చేశాం సార్.
19 వరకు కంప్లీట్ అయ్యింది. ఓకే, మీ వాక్య భాగాలు స్వామి అని మీ వాక్య భాగాలు ఏమైనా ఉన్నాయా మాట్లాడాల్సినవి?
సార్ వందనాలు సార్. సార్ ఆల్రెడీ 15-16 వచనాలు అయిపోయినాయి సార్. ఏమైతే లేవు సార్,
ఏమి లేవు కదా, అంతే. రైట్, తర్వాత అనిల్
సార్. సార్ సార్ ప్రైజ్ లేదు సార్, ఏమి లేవు సార్, డిస్కరేజ్ చేసేది కూడా ఏం లేదు.
నిన్న 19-20 వచ్చిన చదివాను సార్, అంతే సార్.
నీ కంప్లీట్ అయింది, అందులో ఏమీ లేదు. తర్వాత ఈ రోజు వాక్య భాగం 21-22 సహోదరుడు సురేష్ ఉయ్యూరు, నీ వాక్య భాగంలో ఏమైనా మాట్లాడే ఉన్నాయా
సార్? వందనా సార్. సారీ కదా, యేసుక్రీస్తు గారు చెప్పిన మాట 75 మార్లు మటుకు అనేది కొంచెం నేను కన్ఫ్యూజ్ అయ్యాను సార్. తర్వాత అది ఇంగ్లీష్ వర్షన్ లో చూసినప్పుడు అది 70x7 490 అని ఆయన అలంకార ప్రాయంగా చెప్పినట్టుగా నేను అర్థం చేసుకున్నాను సార్. ఇంకా డౌట్లు ఏమి లేవు సార్. థ్యాంక్ యూ సార్.
21-22 దానికి ఏమి డౌట్ లేవు. దాన్ని తెలుగులో 70 అన్నట్టుగా ఉన్న దాన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో కూడా తను మాట్లాడుతున్నాడు. ఏమైనా డౌట్లుంటే మిగతా స్టడీ టీమ్ అడగొచ్చు, సురేష్ మీకు క్లారిటీ ఇవ్వగలుగుతాడు. ఎవరికైనా డౌట్లు లేకపోతే, ఏమి లేవండి క్లియర్ గా ఉందనుకుంటే ముందుకెళ్ళిపోదాం. ఏమి క్లారిటీ డౌట్ ఏమి లేకపోతే ఏమి లేవని చెప్పండి. అమ్మా ఏమి లేదన్నారు, ముందుకెళ్దాం మరి అయితే. తర్వాత 23-24 వచ్చినారు సునీల్ గాంధీ, నీ వాక్య భాగంలో మాట్లాడేది ఏమన్నా ఉందా
సార్? వందనాలు సార్.
వందనాలు కదా
సార్. నిన్న మాట్లాడి సొంత మాటలో చదివి కూడా వినిపించండి సార్. కెమెరా సార్.
సునీల్
సార్.
ఏదన్నా
సార్? అదే నా వాక్య భాగం చదివి నేను సొంత మాటలు కూడా చెప్పాను సార్. నాకు ప్రశ్న అయితే ఏం లేదు సార్.
సొంత మాటలు చెప్పడం అది అయిపోయింది. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా, లేకపోతే ప్రశ్నలు తీసుకుంటే సమాధానం చెప్తావా, అది అడుగుతున్నా
సార్. చెప్తాను సార్, నాకు ప్రశ్న అయితే ఏం లేదు సార్.
ఓకే, నా సునీల్ గాంధీకి ఏమి ప్రశ్నలు లేవు. 23-24 వచ్చిందా ఏమైనా స్టడీ టీమ్ మాట్లాడే ఉన్నాయా? అలాగే పార్టిసిపెంట్స్ మీకు చాట్ బాక్స్ అందుబాటులో ఉంది, మీకేమన్నా ప్రశ్నలు ఉంటే మీరు కూడా మాట్లాడవచ్చు, చాట్ బాక్స్ లో మీరు తెలియజేయచ్చు.
సార్ ప్రజలడు సార్.
ప్రజలడు బ్రదర్ ఆనంద్ బ్రదర్
సార్. ప్రజలడు సార్. ఇక్కడ 23 వచనం ఉంది సార్, ఈ దాసుల యొక్క లెక్క చూచుకొని కోరిన ఒక రాజును పోలి ఉన్నది అంటున్నారు సార్. ఇక్కడ రాజు అంటే యజమానుడు. మనం పరలోక రాజ్యంలో కూడా లెక్క చూస్తారా సార్? ప్రజలాడు సార్.
సునీల్ గాంధీ ఆనంద్ అడుగుతా ఉన్నాడు, పరలోక రాజ్యంలో కూడా లెక్క చూస్తారా అని అడుగుతున్నాడు. తను మాట్లాడతావా?
ప్రజలా సార్. పరలోక రాజ్యంలో కూడా తీర్పుకు ముందు మనకి ఇక్కడ ప్రతి ఒక్కరికి క్రియా నిమిత్తము వారికి తీర్పులు తెలుస్తా సార్. మనకి 2 కొరింథీయులు 5:10 కూడా ఉంటుంది సార్. మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించిన క్రియాఫల నిమిత్తం మనంతా కూడా క్రీస్తు న్యాయపేట మీదట హాజరు కావాల్సి ఉండేది ఉంటుంది సార్. కాబట్టి మనం ప్రతి దానికి కూడా మనకి అక్కడ తీర్పు అనేది ఉంటుంది సార్. వందనాలు సార్.
ప్రతి దానికి తీర్పు ఉంటుంది, ప్రతి దానికి లెక్క ఉంటుంది అని అంటున్నాడు. ఇంకొకరు ఎవరైనా మాట్లాడతారు ఆనంద్ బ్రదర్ అడిగిన ప్రశ్న మీద?
బ్రదర్
అమ్మా మాట్లాడాను.
ఇక్కడ లెక్కలన్నీ సెటిల్ చేసిన తర్వాతనే పరలోకం ఎంట్రీ ఉంటుందని నేను అనుకుంటున్నాను బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్.
ఇక్కడ లెక్కలన్నీ సెటిల్ చేసిన తర్వాత పరలోకంలో ఎంట్రీ ఉంటుంది, కొంచెం వివరిస్తారా?
అంటే ఇక్కడ మనం చేసిన మన క్రియలను బట్టి మనం మంచి వాళ్ళు అనుకోండి చేసినప్పుడు ఒక లెక్క, ఆయన రాకడలో లెక్క అనేది ఒక తీర్పు తీరుస్తాడు. మంచి వాళ్ళు కొంచెం మంచి పనులు మంచి క్రియలు చేసింటే మనం పరదేశాలకు వెళ్తాము, లేకుంటే చెడు క్రియలు చేసింటే పాతాళానికి వెళ్తాము. ఆ తర్వాత ఆయన రాకడ వచ్చినప్పుడు ఖచ్చితంగా లెక్క తేల్చి ఆయనకు మనం చేసిన పనులు ఆయన దేవుడు సాటిస్ఫై అయితే ఖచ్చితంగా పరలోకానికి పిలుపు అనేది ఉంటుందని నేను అనుకుంటున్నాను. ప్రైజ్ రాదు.
బాగుందాం. ఇంకొకరు ఎవరైనా మాట్లాడతారా? పరలోకంలో లెక్కలు ఉంటాయని అడుగుతున్నాడు. దాని మీద ఏమన్నా ఒక వచనాన్ని కోట్ చేసినా క్లారిటీ ఉంటది. నేను అనుకుంటున్నాను అని ఎప్పుడు అంటామంటే వాక్యం ఏమి లేనప్పుడు అని అనుకుంటాం. వాక్యంలో ఇలా ఉంది, వాక్యం ఎలా చెప్తుంది అని మీరు ఏమన్నా వాక్యాన్ని కోట్ చేయగలిగితే అది హెల్ప్ఫుల్ గా ఉంటది.
సార్ వందనాలు సార్. సునీల్ చెప్పినట్లు పరలోకంలో ప్రభు న్యాయపీఠం ఎదుట ప్రతి ఒక్కరు లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది సార్. ఆయన లెక్క తీరుస్తాడు సార్ ప్రతి ఒక్కరికి. చీకటిలో మనం చేసినటువంటి చీకటిలో చేసినటువంటి పాపమును సైతము ఆయన లెక్క అప్పచెప్పాల్సి ఉంటుంది సార్. వందనాలు సార్.
ప్రతి దానికి లెక్క చెప్పాల్సి ఉంటుంది. వచ్చిన దాన్ని ఏమన్నా కోట్ చేయగలిగితే బాగుంటది. ఎవరైనా చాట్ బాక్స్ లో ఒక వచ్చిన దాన్ని కోట్ చేయగలిగినా అర్థవంతంగా ఉంటది. సూర్య గారు తను వాక్యాధారం మేడం అని అంటున్నాడు. వందనాలు కదా మాట్లాడు.
అది ఇందాక అన్న చెప్పిన మాట పరిస్థితులకు రాసిన రెండో పత్రిక 5:10 ఉంటారు సార్.
అనిల్ చెప్పిన వాక్య భాగం 5:10 ఉంది. అట్లాగే చాట్ బాక్స్ లో ఏలూరు నుంచి అనితా సిస్టర్ తను మినే మినే టెకెల్ ఉపార్సిన్ అన్న మాట కోట్ చేశారు. దాన్ని దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. దానియేలు గ్రంథంలో ఆ వాక్య భాగం వచ్చిన రిఫరెన్స్ కోట్ చేయలేదు, మాట కోట్ చేశారు. రైట్. ఏమన్నా ఆనంద్ బ్రదర్ ఇంకేమైనా క్లారిటీ వచ్చిందా?
సార్ వందనాలు సార్.
స్వామి
సార్ రోమిలకు రాసిన పత్రిక 14:12 ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించవలను అని అన్నారు సార్. కాబట్టి మనం లెక్క అప్పగించాలి అనేది అర్థమే సార్. ఇంకొక మాట సార్ సార్ రోమిలకు రాసిన పత్రిక 14:12 ఒక మాట సార్ ఇంకొకటి ఒక రెఫరెన్స్ కోడ్ చేయాలనుకుంటున్నా సార్. ప్రకటన 20:12 మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూసి తిని అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవ గ్రంథమును విప్పబడెను వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథములందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. వందనాలు సార్.
థ్యాంక్ యూ స్వామి, చక్కగా వాక్యం కోట్ చేయగలిగావు. ఇక్కడ ఆనంద్ నీకేమన్నా క్లారిటీ వచ్చిందా?
సార్ ప్రైజ్ లార్డ్ సార్. సార్ క్లియర్ గా ఉంది సార్. ప్రైజ్ లార్డ్ సార్. చక్కటి రిఫరెన్స్ చూపించమంటున్నాను సార్.
చాలా సంతోషం, చక్కటి రిఫరెన్స్ చూపించగలిగారు, తను సాటిస్ఫై అయ్యాడు. ముందుకెళ్దాం. ఇంకేమైనా మాట్లాడే ఉన్నాయా? 23:24 వచ్చిందా సునీల్ గాంధీ పోర్షన్ లో? ముందుకెళ్దాం. ఇంకేమీ లేకపోతే సునీల్ గాంధీ పోర్షన్ లో చాట్ బాక్స్ లో మీరు అడగచ్చు. 23-24 వచనాలు. ఇందుకో సిస్టమ్ లో వ్యూస్ రావట్లేదు, ఇది సజీవ వాహిని ప్రాబ్లం అన్నట్టుంది. నా మొబైల్ ఫోన్ లో స్క్రీన్ వ్యూ షేర్ చేసాను, వస్తుందా శామ్యూయల్
సార్? వస్తుంది.
తర్వాత నెక్స్ట్ వచ్చినానికి వెళ్దాం మరి, ఏమి ప్రశ్న లేకపోతే. తర్వాత 25-26 వచనాలు పిసి చల్లముత్తు. 25-26 వచనాలు చల్లముత్తు, ఇక్కడ ఏమైనా నువ్వు మాట్లాడేది ఏమన్నా ఉందా?
సార్ ఏం లేదు సార్, అర్థమైంది సార్, ఏమంటే చెప్తాను సార్.
చల్లముత్తు క్లారిటీతో ఉన్నాడు, ఏమైనా మీకు ప్రశ్నలు ఉంటే తను చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. రైట్ బ్రదర్, ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా స్టడీ టీం?
సార్ వందనాలు సార్. సార్ 25-25 సార్, 25-25 అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వాణిని వాని భార్యను పిల్లలను వానికి కలిగిన యావత్తు అమ్మి అప్పు తీర్చవాలంటున్నారు సార్. ఇక్కడ భార్యను పిల్లలను కలిగిన యావత్తు అమ్మమంటున్నారు సార్, ఇది ఎలా అర్థం చేసుకోవాలంటున్నారు, కొంచెం వివరిస్తే బాగుంటుంది సార్.
25 చల్లమత్తు, అప్పు తీర్చడానికి కుటుంబ సభ్యులను అమ్మేసుకోవాలి అన్న మాట, యజమానుడు అట్లాగా తీర్పు తీర్చడం, అది దాని మీద ఏమైనా మాట్లాడతావా? వాస్తవానికి అది అన్యాయం లాగా ఉంది. యజమానుడు అంటే దేవుడు అని మనం అంటాము, దేవుడు అట్లాంటి అన్యాయపు తీర్పు తీరుస్తాడా అవసరం ఎట్లా అర్థం చేసుకోవాలి? చల్లముత్తు మాట్లాడతావా?
సార్ అన్నాడు ప్రశ్న నాకు అర్థమైంది సార్, అదే యజమానుడు అతను ఆ దాసుని చూసి భార్య పిల్లలు అడగడం న్యాయవతి కాదు సార్, మరి అందుకే సార్ అది నెక్స్ట్ వచ్చాము ఆయన అదే ఓర్చుకున్నా అంతగా నేను చెల్లిస్తు అప్పు తీసుకున్న అంతగా చెల్లిస్తాను అనేసి చెప్తాడు సార్. సార్
చల్లముత్తు అలాగా అడగడం సరైనది కాదు, కానీ తర్వాత వచనంలో క్షమిస్తున్నాడు, అక్కడ మంచితనం చూడగలుగుతున్నాము అని అంటున్నాడు. ఏమన్నా ఈ 25 వచనం మీద స్టడీ టీం ఏమన్నా మాట్లాడతారా? అమ్మా ప్రేమమ్మ,
అంత ధైర్యం చేసి అప్పు చేసినప్పుడు అప్పు తీర్చాలని కూడా ఉండాలి కదా సార్, తీసుకున్న వాడికి అప్పు తీర్చాలని కూడా ఉండాలి. అతను కలిగినదంతా అమ్మి బాకీ తీర్చమని అడుగుతున్నాడు, అంటే యజమానుడు ఆయన కాబట్టి ఇది న్యాయంగానే నాకు అనిపిస్తుంది. ప్రైజ్ లాడ్ బ్రదర్.
ఆయన యజమానుడు, అన్ని ఆయనవే, ఆయన అడగడం న్యాయమే అని అంటున్నారు. ప్రేమాశ్రయ గారు ఏమైనా మాట్లాడతారా, మిగతా వాళ్ళు ఏమన్నా?
సార్ ప్రైజ్ లాడ్ సార్.
దీవెన
అమ్మడం అంటే రెండవ రాజుల 4వ అధ్యాయంలో మొదటి వచనంలో ఉంది సార్, అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకరిని భార్య నీ దాసుడైన నా పిరమిటి చనిపోయాను, అతడు యెహోవాయందు భయభక్తులు గలవాడై ఉండెనని నీకు తెలిసేయున్నది, అప్పుడు అప్పుల వారు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోయి. అంటే అమ్మి వేయడం అంటే ఇతరుల వద్ద దాసులుగా ఉంచడం సార్, అక్కడ వచ్చిన డబ్బులతో అప్పు తీర్చడం అని నేను అనుకుంటున్నాను సార్. అంటే ఇతరులకి పనివారిగా ఉంచడం అని అనుకుంటున్నాను సార్. అమ్మ వేయడం అంటే
అమ్మ వేయటం అంటే వాళ్ళ పనిలో పెట్టడం, వచ్చిన డబ్బులతో అప్పు తీర్చడం అని తను అంటుంది. పార్లల్ గా నేను ఒకసారి ఏమైనా కామెంట్ చదివేస్తే మీకు బెటర్ గా ఉంటది కాబట్టి నేను ఒకసారి పై వచ్చిన దాని నుంచి కూడా మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం. మన డిస్కషన్ కరెక్ట్ గా ఉందో లేదో కామెంటరీ చూసుకుంటూ వెళ్తే ఇప్పుడు బాగుంటది. అందుకోసం ఒకసారి నేను సజీవ వాహినిలో ఏమంటా ఉన్నారో ఆ విషయాలు కూడా నేను జ్ఞాపకం చేస్తాను. సో 20వ వచనం నుంచి మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తే బాగుంటది. 19 వరకు నేను చేసిన 20వ వచనం నుంచి 20వ వచనం పోర్షన్ వచ్చేసరికి ఇది నాకు సజీవ వాహిని ఓపెన్ కాకడానికి కొంచెం టైం పట్టింది. సూర్య సూర్యకు నా ప్రశ్న, ఇద్దరు ముగ్గురు ఉంటే నేనుంటాను అని దేవుడు అంటున్నాడు, ఒకరుంటే ఆయన ఉండడా? ఖచ్చితంగా ఇది రెండు తీరాల్సిందేనా? నువ్వేమనుకుంటున్నావు, మాట్లాడతావా?
సార్ వందనా సార్. సార్ ఇప్పుడు 16 అధ్యాయంలో పేతురు గారికి ఒకరికి ఇచ్చారు సార్, కానీ ఇక్కడ 18 అధ్యాయంలో ఇద్దరు ముగ్గురికి ఇస్తున్నారు. పైన చూస్తే ఒక వ్యక్తి తప్పిపోతున్నాడు, తన సహోదరుడు తప్పిందని చూస్తే అతని రక్షణ కోసం సహోదరుడు ఫస్ట్ హెల్ప్ చేస్తున్నాడు, తర్వాత ఇద్దరు ముగ్గురు హెల్ప్ చేస్తున్నారు, ఆ తర్వాత సంఘం కూడా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తా ఉంది. అయినా కూడా అతను ఇంకపోతే అన్నిడుగాను సంఘుడిగాను అతను భావించుకోవాలని ఉంది. వాని నిమిత్తం ఇద్దరు ముగ్గురు ఎవరైనా కూడితే అతని రక్షణ విషయంలో అని నేను అనుకుంటున్నాను సార్.
ఏం అర్థం కాల చెప్పడం మాత్రం చెప్పావు, లింక్ ఏం అర్థం కాల. 16 అధ్యాయంలో ఒకరికి ఇచ్చారా, ఇక్కడేమో ఇద్దరు ముగ్గురికి ఇచ్చారా? నేనేమన్నానంటే నా ప్రశ్న ఏమన్నా అర్థమైందా సూర్య? నా ప్రశ్న రిపీట్ చేయ.
అర్థమైంది సార్, అర్థమైంది సార్.
అదే నేనేం అడిగానో నా ప్రశ్న మళ్ళీ తిరిగి నన్నే అడుగు.
అంటే ఇద్దరు ముగ్గురు కాకుండా ఒకరే ప్రార్థన చేస్తే దేవుడు వినడా? దేవుడు అని అడిగారు సార్.
ఇద్దరు ముగ్గురు కూడుకుంటే నేనుంటానన్నాడు, ఒకరే ఉంటే దేవుడు ఉండడా అని అడిగాను. ఆ ప్రశ్న నీకు అర్థమైతే దానికి నువ్వు చెప్పిన సమాధానం, నీ సమాధానం మళ్ళా చెప్పు
సార్. అంటే 16 అధ్యాయంలో పేతురు గారికి మాత్రం ఇస్తారు సార్ ప్రభువారు పరలోక తాలూచేలు, కానీ ఇక్కడ వచ్చి ఇద్దరికి ఇస్తున్నారు సార్. అంటే సంఘం క్షేమం కొరకు
ఇక్కడ ఇద్దరికి ఎక్కడ ఇస్తున్నాడు? అక్కడ పేతురు గారికి తాళం చెవి ఇచ్చాడు అన్నమాట 16 అధ్యాయం ఉంది, ఇక్కడ ఇద్దరికి ఎక్కడ ఇచ్చాడు తాళం చెవులు?
అంటే మీరు ఏం బంధిస్తారో అది బంధించబడుతుందని పై విషయంలో చూస్తున్నాం సార్.
ఓకే, బంధించడం కొరకు. 18 వచనంలో ఉంది.
అవును సార్. ఇప్పుడు ఎవరైనా తప్పిపోతే సహోదరుడు ఫైనల్ గా సంఘానికి చెప్పండి, సంఘం మాట ఎట్లా మీరు నిన్నడు గాను సుంకర్ గాని ఎంచుకోండి అంటున్నారు. కింద వచ్చిన చూస్తే
మీట్లో పెట్టుకో జనరల్ గా గైడ్ లైన్స్ లో మేమేమంటున్నాము, ఒక్క నిమిషం తనకు అర్థం కావాలి కాబట్టి, ఏదైతే నువ్వు చెప్పాలనుకుంటున్నావు దాన్ని నేరుగా సమాధానం చెప్పాలి, ఒక సెంటెన్స్ లో చెప్పాలి, అవసరమైతే మేము అడుగుతాం, అప్పుడు వివరంలోకి వెళ్ళాలి. అదే తప్పు నువ్వు అట్లా వివరణ చెప్పుకుంటూ పోయి చివరిలో సమాధానం చెప్పడం అన్నది సరి అయిన వివరణ కాదు. అందుకోసం ఉంటారా ఉండరా అన్నక్కడ అక్కడ మాట్లాడి మిగతా విషయాలకి మేము క్లారిటీ అడిగితే లోపలికి వెళ్ళాలి. నువ్వు అంతా ఏదో మాట్లాడుతున్నావు, చివరిలో మేము వెతుక్కోవాలి సమాధానం ఎక్కడుందో సూర్య. అట్లా కాకుండా అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్తే గుర్తుంటుంది, అర్థం అవుతుంది, నీ స్టాండ్ ఏంటో తెలుస్తుంది. స్వామి మాట్లాడతావు?
సార్ సార్ మాట్లాడతాను సార్. సార్ మీరు అడిగిన ప్రశ్నకు ఒక కోడ్ చేయమంటారా సార్? ఒక వాక్యం కోడ్ చేసి చెప్పాలి.
ముందు చెప్పే, అవసరమైతే అప్పుడు వాక్యం అడిగితే వాక్యంలోకి వెళ్ళు.
సరే, ఇద్దరు అంటే ఇద్దరు కష్టం వలన మనకు ఫలితం వస్తుంది కాబట్టి, ఒకరు పడిపోయినా ఒకరు లేపడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇద్దరు కలిసి ఉండడం అనేది మంచిది సార్ అని నేను అనుకుంటున్నాను సార్.
నా ప్రశ్న ఏంటంటే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే నేను ఉంటానన్నాడు, ఎందుకు ఇద్దరు ముగ్గురు ఉండాలి? ఒంటరిగా ఉంటే సరిపోయేవాడు ఉండడా అని అడుగుతున్నారు. ఇద్దరు ఉండి తీరాల్సిందేనా అని అడుగుతున్నా. ఇద్దరుంటే మేలు అన్నావు, మేలు అన్న మాటనే ఒప్పుకుంటున్నాను, కానీ దేవుడు ఉంటాడా ఉండడా అన్నది నా ప్రశ్న. అక్కడ ఇంకెవరు మాట్లాడతారా స్టడీ టీం వాళ్ళు?
సార్ ప్రైజ్లాడు సార్.
ప్రైజ్లాడు కదా
సార్. ఇద్దరు ముగ్గురు అని ఇక్కడ ఎందుకు మెన్షన్ చేయాలంటే పైన అక్కడ మనకు సాక్ష్యం నిమిత్తమైనా గానీ వేడుకోన ఇద్దరు ముగ్గురు వేడుకోన గురించి కానీ కింద చెప్పినట్టు అనిపిస్తుంది సార్. ఒక్కరు ప్రార్థిస్తే కూడా దేవుడు ఉంటాడు సార్, దాన్ని వివరించగలను సార్. ప్రైజ్లాడు సార్.
ఒకరున్నా సరే దేవుడు ఉంటాడు. ఇక్కడ వాళ్ళకి ఏమన్నా ఆ వ్యక్తిని సరిచేయడం కొరకు ఇద్దరు ఉండాలి కాబట్టి అని మాట్లాడుతున్నాడు తప్ప ఒకరున్నా దేవుడు ఉంటాడు అన్నమాట. ఓకే, ఆ రమేష్ టీచర్ గారు ఒకరున్నా దేవుడు ఉంటాడు చిట్టమ్మ తల్లి ఒకరున్న చిట్టమ్మ గారు ఒకరున్న దేవుడు ఉంటాడు అని మాట్లాడుతున్నారు. అనురాధ సిస్టర్ మత్తీ సువార్త 6వ అధ్యాయం కోట్ చేసి రహస్య గదిలో ప్రార్థన చేస్తే దేవుడు ఇది రాశారు, దేవుడు ఉంటాడు అన్నట్టుగానే రాశారు. ఆత్మదేవుడు మన మధ్య ఉంటాడు. మన అన్న ప్రశ్న దగ్గరే నేను అడిగేది, మన ఇద్దరు ఉండాల్సిందేనా, ఇద్దరు కంటే ఫ్లోరల్ నెంబర్ ఉండాల్సిందేనా, ఒంటరిగా ఉంటే దేవుడు ఉండడా, ఈ వాక్య భాగం మీద మాట్లాడమని అడుగుతున్నాను. ఒకరి ప్రార్థన వింటాడు, అగ్రి, వింటాడా లేదా అని అడగట్లా, దేవుడు ఉంటాడా లేదా, దేవుడిని సన్నిధి ఉంటుందా లేదా, దేవుడిని సన్నిధి ఉండడం కొరకు ఖచ్చితంగా ఇద్దరు ఉండాల్సిందేనా అది ప్రశ్న.
సార్ వందనాలు సార్.
సార్ మాట్లాడు.
కాంటెక్స్ట్ లో సంఘం గురించి సార్. సంఘం అంటే ఇందాక వ్యక్తుల సమూహం అంటే ఒకరు కాదు, సంఘం అంటే ఒకరికంటే అనేకులు అండి సార్. ఒకరు ఉంటే ఒకరు ఉంటే ఉంటారంటే ఉంటారు, కానీ దేవుడు ఇడ ఇద్దరు ముగ్గురు అన్నది ప్రస్తావించినారు సార్. సంఘం అంటే ఒకరు కాదు, ఒకరికంటే ఎక్కువ అన్నారు సార్.
సో నా మటుకు నేను ఉంటే వాళ్ళతో దేవుడు ఉంటాడు అన్నది కొత్త నిబంధనలో నేను చదవలేకపోయాను. ఖచ్చితంగా మీరు దేవుని ఆలయం, మీరు దేవం గల దేవుని సంఘం, మీలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. మీరు ఆ కొత్త నిబంధన గ్రంథంలో విశ్వాసి కొరకు వాక్యం మాట్లాడడం లేదు, ఒంటరి విశ్వాసి కొరకు. ఏ విశ్వాసి ఒంటరిగా ఉండకూడదు, సంఘంలో ఉండాలి. సంఘం ద్వారా దేవుడు పనిచేస్తాడు కాబట్టి సంఘంగా కూడుకుంటే దేవుడు ఉంటాడు, దేవుడు వింటాడు. అది దాని ఇంపార్టెన్స్ ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఖచ్చితంగా ఒకరుంటే దేవుడు ఉంటాడు కాదు, దేవుడు సన్నిధి ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురు సంఘముగా కూడుకోవాలి, సంఘాన్ని నిర్లక్ష్యం చేయకూడదని నేను జ్ఞాపకం చేస్తున్నాను.
సార్ ఒక పాయింట్ యాడ్ చేస్తాను సార్. సంఘాన్ని బాడీతో పోల్చారు సార్. బాడీ అంటే ఒక పార్ట్ కాదు కానీ అనేక పార్ట్లు కలిసింది బాడీ. అట్లే అది నేను చెప్పాలనుకున్నాను సార్. ఇంకా కట్టడం అంటే ఆలయంతో పోల్చారు, అంటే రాళ్ళు పేర్చబడి కట్టడం కట్టబడడం అన్నారు సార్. సో ఇట్లా కొత్త నిబంధనలో సంఘాన్ని కంపేర్ చేశారు కాబట్టి ఒక్కరితో తీసుకోవడానికి లేదనేది నా ఆలోచన సార్. వందనాలు సార్.
చాలా చక్కటి విషయాలు. మనం సంఘం అంటే శరీరం, అనేక అవయవాలు ఒకటో శరీరం. ఆ సంఘానికి ఆయన శిరస్సు, ఆ సంఘానికి ఆయన సంరక్షకుడు, ఆ సంఘానికి ఆయన పోషకుడు, ఆ సంఘం ఆయన వధువు. కాబట్టి ఇద్దరు ముగ్గురు, నేను అదే అంటాను. ఉదయకాలం మనం అంతా కూడా ఎవరెళ్ళినా కూర్చొని బైబిల్ చదువుకోవచ్చండి, కానీ మనం ఎందుకు అందరం కలిసి ఏకకాలంలో పాటలు పాడుకొని ఆరాధించి బైబిల్ చదువుతున్నామంటే ఇద్దరు ముగ్గురు కూడుకుంటే నేను ఉంటానన్నాడు కాబట్టి ఆయన సన్నిధి మన మధ్య ఉండాలంటే కూడుకోవాలి, అందరం కలిసి ఉండాలి, ఏకీభవించాలి, సంఘముగా ఆరాధించాలి, అప్పుడు ఆయన ఉంటాడు. లేకపోతే ఇట్లా కలిసి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది, ఎవరిదే వాళ్ళ బైబిల్ చదువుకోవచ్చు, దాన్ని అర్థం చేసుకుంటే బాగుంటుంది. యాకోబు ఒక్కడే ఒంటరిగా లేడా, యాకోబుతో ఆయన లేడా, బాగానే ఉంది. నేను పాత నిబంధన కోసం మాట్లాడడం అలా, కొత్త నిబంధన సంఘం కోసం మాట్లాడుతున్నాను. యాకోబుతో ఆయన ఉన్నాడు అన్నది పెద్ద మళ్ళా తలనొప్పి డిస్కషన్. యాకోబుతో దేవుడు యాకోబుతో పోరాడాడు, యాకోబుతో ఆయన ఉన్నాడు. ఎక్కడుందో వాక్యం మీద సరికి చదివి వాక్యం మా కోట్ చేయండి. మేము అక్కడ దూతతో పోరాడి అని చదివాం తప్ప దేవుడితో పోరాడి దేవుడిని ఎవరు అని కాదు. అది కొంచెం మీరు ఆలోచించగలిగితే బాగుంటది.
ఇంకొక పాయింట్ సార్, అంటే ఫ్యామిలీ ప్రేయర్ గురించి ఏమైనా ఇక్కడ ఆలోచించవచ్చు సార్? అంటే ఇద్దరు ముగ్గురు అనేది జనరల్ గా ఫ్యామిలీలోనే గ్యాదర్ అవుతారు కాబట్టి, అంటే ఎక్కడ ఉంది వచనం అన్నది చాలా మంది కౌంటర్ క్వశ్చన్ వేస్తారు. అందుకు నాకు ఆలోచన ఇది ఏమైనా తీసుకోవచ్చా అనేది
అడుగుతున్నాను. నువ్వేం మాట్లాడుతున్నావు? ఫ్యామిలీ కోసం మాట్లాడితే మాట్లాడు.
అదే ఫ్యామిలీని
ఇక్కడ అంటే ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోవడం ఇక్కడ ఆలోచించవచ్చు అనేది నా అభిప్రాయం సార్. వందనాలు సార్.
ఫ్యామిలీ ప్రార్థన అన్నదాన్ని దానికి ప్రత్యామ్నాయంగా మాట్లాడారు కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే మీరిద్దరు కాదు ఒక్కరే అంది భార్య భర్తల్ని. ఇద్దరు ముగ్గురు అంటే రెండు మూడు ఫ్యామిలీస్ కలిసి సహవాసం చేస్తే దాన్ని సంఘం అనగలం. ఒకే కుటుంబం కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే దాన్ని సంఘం అనడానికి అవదు. సంఘంలో చేయాల్సిన పనులన్నీ అక్కడ జరగవు. బోధ కాని హెచ్చరిక కాని ఆదరణ కాని ఒకరికి ఒకరు చేయటం అన్నది ఎలత పురుగు అని ప్రేమించటం అవన్నీ కుటుంబంలో జరగవు. మంచిదే కాని దాన్ని సరిపెట్టుకోకూడదు. ఇద్దరు ముగ్గురు అంటే మా కుటుంబ ప్రార్థన అనుకుంటే సరైనది కాదు. దాన్ని మనం అర్థం చేసుకుంటే బాగుంటుంది. పిల్లలు కూడా వాళ్ళు భాగమే. నేను వన్ ఫ్యామిలీ అవుతుంది. వన్ ఫ్యామిలీ పైగా ఇద్దరు కాదు ఒకరే అన్నారు కాబట్టి ఇది మాదిరి కాదు. ఒకే కుటుంబం మేము సంఘం అని అనుకోవడానికి వీల్లేదు. ఈవెన్ ఆ ఫ్యామిలీ రిలేటివ్స్ మధ్య ఏమైనా సంఘ సహవాసం చేయొచ్చు. బంధువులు కుటుంబాలు కలిసి సంఘంగా ఆ ఫామ్ అవ్వచ్చు. కానీ ఇద్దరు భార్య భర్తలు వాళ్ళ పిల్లలు మేమే సంఘం అంటే బైబిల్లో సంఘం చేయాల్సిన నియమాల దగ్గర ఫిట్ అవ్వదు. అది నా అభిప్రాయం. అదే ఏకాంత ప్రార్థనలో దేవుడు ఉంటాడు కదా సార్, అదే కదా సార్ అన్నకాడు ఎక్కడ ఉంటారో చెప్పండి, వాక్య భాగం ఎక్కడుందో చెప్పండి. మీ ఆలోచనలు బైబిల్లో వాక్యాలు కోట్ చేయకుండా అభిప్రాయాలు మాట్లాడుతూ ఉంటే ఆ అభిప్రాయాల్ని మేము ప్రామాణికంగా తీసుకోలేము. మాట్లాడు కదా
సార్. కొత్త నిబంధన కూడా యేసుక్రీస్తు వారు ఒంటరిగా ప్రార్థన చేశారు. అట్లాగే పేతురు గారు కూడా ఆ కొర్నేలి దర్శనం టైంలో ఆయన ఇంటి దగ్గర ఒంటరిగా ప్రార్థన చేశారు. పౌలు గారు కూడా దర్శనం స్థౌలుగా ఉన్నప్పుడు అతను దర్శనం ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు అతను కూడా ఉపవాసం ప్రార్థన చేశారు. అలా ఒంటరిగా ఉండి ప్రార్థన చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి సార్. అయితే ఇక్కడ నా సమాధానం ఏంటంటే సార్, సంఘముగా ప్రార్థిస్తే ఆ ఐక్యత బలం అనేది ఉంటుంది కాబట్టి దేవుడు సంఘానికి ఇచ్చిన అధికారాన్ని గురించి ఇక్కడ తెలియపరుస్తున్నాడని నాకు అర్థమైంది సార్.
నువ్వు మాట్లాడే సందర్భాలన్నీ కూడా దేవుడు విన్నాడు, దేవుడు మాట్లాడాడు. ఓకే, నేను అడిగేది దేవుడు ఉంటాడా, దేవుడి సన్నిధి అవుతుందా, అది నా ప్రశ్న. ఉంటాడన్న మాట నువ్వు మాట్లాడిన కోట్ చేసిన వచ్చిందా లేవు కూడా ఫిట్ అవ్వు.
సార్, ఇక్కడ మనకు హిజ్కియా ప్రార్థన గోడ వైపు తిరిగి ప్రార్థన చేయడం గానీ, అన్నా గారు మనసులో ప్రార్థన చేయడం గానీ దేవుడు వింటాడు కదా సార్? ఏకాంత ప్రార్థన తీసుకొచ్చి
ఎందుకు నేను మాట్లాడిన తేడాను మీరు వినడం తేడాను. మీరు వినడం కోసం మాట్లాడుతున్నారు, నేను ఉండడం కోసం అడుగుతున్నాను. మీరేమి వినడం కోసం మాట్లాడుతున్న దేవుడు ఒంటరి ప్రార్థనలు వినడు అని మనం మాట్లాడడానికి చాలా వచనాలు ఉన్నాయి. నేను ఉంటాను, ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే నేను ఉంటాను అన్నాడు. కాబట్టి ఆయన ఉండాలి అంటే ఆయన సన్నిధికి ఖచ్చితంగా ఇద్దరు ఉండాలా అన్నది ప్రశ్న. మీరేమో వింటాడు అన్న మాటల దగ్గరికి తీసుకెళ్తా ఉన్నారు. అది కొంచెం మీరు ఆలోచిస్తే బాగుంటది. సరే, సమయం అవుతా ఉంది, ముందుకెళ్తా ఉన్నాను. ఇక్కడ కామెంటరీ కూడా జ్ఞాపకం చేస్తాను. 20 వచనం నుంచి ఒక్కసారి నేను మనం డిస్కషన్ చేస్తూ వెళ్తున్నాం గానీ ఆ డిస్కషన్ అవునా కాదా, బాగుందా బాగలేదా ఎవరు చెప్పాలి, ఖచ్చితంగా ఈ కామెంటరీ మనం ఆధారం చేసుకోవాలి. 20 వచనంలో ఇది కూడా స్థానిక సంఘం గురించే. ఇద్దరు ముగ్గురు అన్న మాటలు స్థానిక సంఘం గురించే. క్రీస్తు తమ మధ్య ఉండాలంటే సంఘం చాలా పెద్దదిగా ఉండనక్కర్లేదు. యేసు తాను ఒకే సమయంలో అనేక చోట్ల ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా అనేక స్థానిక సంఘాలు ఆయన పేరట ఒకే సమయంలో సమకూడుతూ ఉంటాయి. యేసు వాటన్నిటిలోనూ ఉంటాడు, సంఘాలలో ఉంటాడు. మత 28:20లో కూడా నేను మీతో సదాకాలం ఉంటాను, మీతో ఉంటాను. ఒకే సమయంలో అన్ని స్థలాల్లో ఉండగల ఏకైక దేవునికే ఇది సాధ్యం. ఆ దేవుని స్వభావంలోనూ తాను భాగస్వామినని యేసుకు తెలుసు. ఇక్కడ రాయబడుతున్న మాట సంఘం. సంఘం అంటే ఒంటరిగా, వన్ పర్సన్, వన్ ఫ్యామిలీ సంఘం కాలేదండి. స్థానిక సంఘం అంటే ఇద్దరు ముగ్గురు. కాబట్టి ఇంకొక ఫ్యామిలీ వాతావరణం కోసం ఇంకొక ఫ్యామిలీ యాడ్ అవ్వాలి. అది ఇద్దరు ముగ్గురు అన్నది బిగినింగ్ స్మాల్ చర్చెస్, స్మాల్ కాన్సెప్ట్ లో అది బాగా సెట్ అవుతుంది. 10 మంది ఉండాలి, ఏసే మాదిరి 12 మంది ఉండాలి, మాక్సిమం 30 మంది దాటకూడదు అని అంటారు. దాన్ని నేను కూడా ఏకీభవిస్తున్నాను. 21వ వచనంలో ఆల్రెడీ సహోదరి మాట్లాడిన దాని ప్రకారంగా ఎన్నిసార్లు క్షమించాలన్న కాడ పేతురు సోదరుని 7 సార్లు క్షమించటం దేవుడు కోరిన దానికి సరిపోతుందని పేతురు అనుకున్నాడు. 7 అంటే చాలా ఎక్కువ, 1, 2, 7 అన్నది చాలా ఎక్కువ, 7 సార్లు అయితే మాక్సిమం, అంతవరకు అయితే ఓకే అన్నట్టుగా పేతురు అనుకున్నాడు అంటారు కమెంటేటర్స్. అయితే యేసుక్రీస్తు ప్రభు తర్వాత 22వ వచనం, దేవుడి నియమం ప్రకారం మనం ఇతరులను క్షమించవలసిన పర్యాయాలకు నిజంగా హద్దు అంటూ లేదన్నమాట. ఇక్కడ యేసు చెప్పబోతున్న ఉదాహరణ ఇందుకు మంచి కారణం తెలియజేస్తుంది. దేవుని పిల్లలు ఇతరులను ఎన్నిసార్లు క్షమించినా దేవుడు వారిని క్షమించిన పర్యాయాలతో పోల్చుకుని లెక్కలోకి రాదు. అసలుకి హద్దు లేదు, ఎన్నిసార్లు క్షమించాలన్న లెక్కలేదు అని మాట్లాడుతున్నారు. 70 ఏళ్ల మారులు మట్టుకని అన్న మాట దగ్గర 70 ఏళ్ళు సంవత్సరాలుగా తీసుకున్నా ఎక్కువ. తర్వాత ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో దాన్ని 70 టైమ్స్ 70 ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో చదివితే బెటర్. ఇది
కింగ్ జేమ్స్
77 పారలల్ బైబుల్ లో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో ఇది మళ్ళీ తేడా వస్తుంది. ఆంధ్రప్రభ బైబుల్ చదువుతున్నాను. సారీ, జీసస్ ఆన్సర్డ్ హిమ్, ఐ టెల్ యూ నాట్ అప్ టు 7 టైమ్స్ బట్ 70 టైమ్స్ 7. 70 టైమ్స్ 7 కాబట్టి 70 × 7 అని ప్రభు చెప్తున్నాడు. అంత ఎక్కువ సంఖ్య ఆయన మాట్లాడాడు. దీనికి అదిపే లేదు, మనం క్షమించడానికి ఎన్నిసార్లు అన్న మాటకి లెక్కే లేదు అని కామెంటరీ చూస్తున్నాం. 23వ వచనం, పరలోక రాజ్యం తన దాసుల వద్ద లెక్క చూచుకొని కోరిన ఒక రాజును పోలి ఉన్నది. ఈ బైబిల్ అంతట్లో క్షమాపణ గురించి అతి శ్రేష్టమైన భాగాల్లో ఒకటి. ఇందులో కొన్ని ప్రాముఖ్యమైన పాఠాలు మనం నేర్చుకోవచ్చు. పరలోక రాజ్యం గురించి దేవుడు కూడా మనుషుల విషయంలో లెక్కలు రాస్తాడు. ఇందాక అడిగారు లెక్కలు దేవుడు రాస్తాడు, లెక్కలు రాస్తాడు, మన వాక్యాలు కూడా కోట్ చేశాం. తర్వాత వాటిని బట్టి ప్రతిఫలం ఇస్తాడు, ఇలా చేయడం మంచిది, న్యాయమైనది కాబట్టి ఇలా చేస్తాడు. 24వ వచనంలో మనం ఆ డిస్కషన్కి వెళ్ళలేదు. యాంగరు సహవాసం సంజయ్ రాణి గారు పెట్టారు, 70 × 70 × 70 × 70 అలాగే 70 7 టైమ్స్ రాయాలి. 70 7 టైమ్స్ రాయాలి. అది అన్నిసార్లు అంటే అధ్యాయం లేదు, ఇంత అంటే చెప్పడానికి వీల్లేదు, అన్నిసార్లు మనం క్షమించాల్సిందే అని అన్నారు. బాగుంది. తర్వాత 24వ వచనం ఎవరి భాగం ఇది? సునీల్ గాంధీ. 24వ వచనం మీద ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. 24 కూడా ఏం మాట్లాడలేదు కదా, ఏం ముందుకు వెళ్ళిపోతున్నా. 24, దేవునికి విరుద్ధంగా మన పాపం అతి గొప్ప రుణంగా ఉంది, ఈ మనిషి బాకీ కొన్ని కోట్ల రూపాయలకు సమానం. ఈ పారబుల్ మనకు అర్థమైతే ఈ చాలా వాక్య భాగం కంప్లీట్ అయిపోద్ది కాబట్టి మాట్లాడితే బాగుంటుంది. తర్వాత వాక్య భాగం చల్లముత్తు 25, 26 కూడా. నేను ఆల్రెడీ చల్లముత్తు వాక్య భాగం కూడా చూసేసాను. చల్లముత్తు వాక్య భాగం 25వ వచనం, ఈ సేవకుడు తన యజమానుడికి బాకీ ఉన్న మొత్తాన్ని చల్లముత్తు నీ పోర్షన్ కంప్లీట్ కాలేదనుకుంటా, చలుముత్తు అవులా రైట్. 25-26 వచనాలు ఏమైనా అడిగే ఉన్నాయా? అడిగే ఉంటే చలుముత్తు సమాధానం చెప్పగలుగుతాడు. మనం ఎప్పుడు వచ్చినానికి అప్పుడు కామెంట్ ఒకసారి చూసేసుకుంటే అవి వినేడే వాళ్ళకి కూడా క్లారిటీ ఉంటుంది. 25-26 నువ్వు మాట్లాడేది ఏమన్నా ఉందా
సార్? అన్న ఒక క్వశ్చన్ అడిగినాడు సార్ అనిల్ అన్న. అదే యజమానుడు వారి భార్యని పిల్లలని కలిగిన యావత్తుని అమ్మి మరి అప్పు తీర్చమని అంటాడు కదా, అది ఎలా అర్థం చేసుకోవాలి అనేసి అడిగినాడు సార్. ఆ దానికి కంటిన్యూషన్ వాక్యంగా అలా అమ్మి అమ్మడము అనేసి న్యాయం కాదు, అది అన్యాయం అనేసి చెప్పినాం సార్. ఆ తర్వాత అతను నెక్స్ట్ వచనంలో అతను యజమానుడు క్షమిస్తాడు సార్. తర్వాత మేడం ప్రేమ మేడం అది న్యాయమే, మొత్తం ఇచ్చేది ప్రభువే కదా, అమ్మి ఇవ్వాలి అనేసి మేడం గారు చెప్పినారు సార్. దీని మీద మళ్ళీ డిస్కషన్ చేస్తాను తర్వాత.
ఆనంద్, నీ ప్రశ్నకి ఏమైనా సమాధానం వచ్చిందా
సార్? ఆనంద్ కాదు సార్, నేను అడిగాను సార్. అనిల్ సార్,
అనిల్ నీ ప్రశ్నకి ఏమైనా సమాధానం వచ్చిందా
సార్? వందనాలు సార్. ఇక్కడ వారు చెప్పిన దానికన్నా సజీవాహినిలో నేను చదివాను సార్, ఇక్కడ వివరణ ఉంది సార్.
మాట్లాడు బెటర్, సజీవాహినిలో ఏం చదివా ఏం అర్థమైందో మాట్లాడు. సజీవాహినిలో నువ్వు చదివి ఉంటే మీరు కొంచెం మేము ఈ వాక్యానికి సజీవాహిని ఇలా చెప్పారు అని చెప్పేసిన టైం సేవ్ అవుతుంది. దాని ప్రశ్నకి అడగాల్సిన అవసరమే లేదు, సమాధానాలు కూడా మేము చెప్పేయచ్చు, ఇక్కడ టైం సేవ్ అవుతుంది
సార్. అదే సార్, సజీవాహినిలో అయితే సార్ దేవుడు మనకు దేవునికి మనం ఎంత చేసినా ఆ రుణము తీరదు, మనం చేయాల్సింది ఏమంటే ఇతరులను క్షమించడము, దేవుని పట్ల యుద్ధేత కలిగి నడవడము, ఆయనకు అప్పు తీర్చిన వాళ్ళుగా ఉంటాము ఆయనకు అనేది అర్థం చేసుకున్నాను సార్.
యా, సజీవాహిని కామెంటరీలో మనం అమ్ముడైపోయినా దేవుని అప్పు తీరదు అన్న విషయాన్ని వాళ్ళు ప్రస్తావించారు. 25 వచ్చిన చదువుతా ఉన్నాను. ఈ సేవకుడు తన యజమానికి బాకీ ఉన్న మొత్తాన్ని డబ్బుగా గాని సేవల రూపంలో గాని, ఇందాక దీవెని ఈ మాట అంది, వాళ్ళని అమ్మి అన్నమాట దగ్గర వాళ్ళు పనిచేసి వాళ్ళ పనులు పెట్టుకుని అన్నమాట మాట్లాడింది. డబ్బు గాని డబ్బుగా గాని సేవల రూపంలో గాని తీర్చగలగడం బొత్తిగా అసాధ్యం. ఇంత చాలా ఎక్కువ మొత్తం, ఇది కోట్ల రూపాయల ఉంటుంది ఆ వ్యక్తిది. అలాగే దేవునికి మన రుణాన్ని చెల్లించగలగటం మనలో ఎవరికైనా సరే పూర్తిగా అసాధ్యం. మన మంచి పనులేమో మురికి గుడ్డలు. మంచి పనులను మనుషులు ఏం చేయవి, నిజ దేవుని దృష్టిలో ఎందుకు కొరగానివి. జీవితకాలం అంతా చేసిన మంచి పనులన్నీ కలిపి ఒక్క పాపాన్ని కూడా తుడిచిపెట్టలేవు. మన దగ్గర ఉన్న డబ్బును ఆయనకి ఇద్దామా? ఈ మాట మీద కొంచెం మనసు పెట్టాలంటే బాగుంటది కామెంటరీ. డబ్బు అంతా ఇచ్చేసి రుణం తీర్చుకోవచ్చా? ఒక్క ఆత్మ ఈ లోకం అంతటి కంటే విలువైంది. వెండి బంగారాలు ఇచ్చి మన పాప మన క్షమాపణను కొనుక్కోలేము. దేవునికి మన బాకీ చెల్లించేందుకు మన దగ్గర చెల్లిగా ఒక కూడా లేదు. బాకీ రాబట్టుకునేందుకు బాకీ పడ్డవాడిని అమ్మేయటం పురాతన ప్రపంచంలో వాడుక. ఇది ఆ పాతకాలంలో మనుషుల్ని బానిసలుగా అమ్మేయటం, మనుషుల్ని ఇచ్చేయటం అన్న అవుతుంది. కాబట్టి ప్రభు దాన్ని మాట్లాడుతున్నాడు. మనల్ని మనం అమ్ముకున్న మన వారందరినీ అమ్మిన దేవుడి నుంచి క్షమాపణ కొనుక్కోగలగటం అసాధ్యం. కాబట్టి మనం అన్ని ఇచ్చేసినా ఆయన రుణం తీర్చుకోలేము, బాకీ చెల్లించలేము అని మాట్లాడుతున్నాడు. 26 వచనం కూడా చదువుతున్నాను. తన దుస్థితి వల్ల పుట్టిన తెగువలో భయంతో అసాధ్యమైన దాన్ని చేస్తానని ఇతరు మాట ఇస్తున్నాడు. దేవుడి నుంచి ఏదైనా పొందాలని తలంచుకున్నప్పుడు చెల్లించడానికి అసాధ్యమైన ఇలాంటి మొక్కుబళ్ళు మనుషులు చేస్తారు. మొత్తం చెల్లించేస్తానన్నాడు, కానీ ఏ మనిషి కూడా ఆ దేవుడికి బాకీ తీర్చలేడు, రుణం తీర్చలేడు. ఆ బాకీ ఎట్లానే ఉంటది, తీర్చుకోవడం సాధ్యం కాదు అని అంటారు. ముందుకెళ్దాం, సమయం అవుతా ఉంది కాబట్టి. 27-28 ఆనంద్, మీ వాక్య భాగంలో ఏమైనా మాట్లాడేది ఉందా
సార్? ఏం లేదు సార్, ఏమన్నా
క్వశ్చన్స్ అడిగితే నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను సార్. ప్రైలట్
మంచి మాట. ఆనందం, ఏమైనా మీకు డౌట్లు ఉంటే చెప్పండి, నేను చెప్పగలుగుతాను, నేను క్లారిటీతో ఉన్నాను అని మాట్లాడుతున్నాడు. ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగొచ్చు, చాట్ బాక్స్ లో కూడా పార్టిసిపెంట్స్ అడగొచ్చు. ఏం ప్రశ్నలు లేకపోతే ముందుకెళ్దాం. 27-28 వచ్చినారు. అది ఎలాగ అర్థమవుతా ఉంది కాబట్టి నేను జస్ట్ మనకు అర్థమయ్యే విషయమే కాబట్టి ప్రశ్నలు ఏమి లేకపోతే చదివి ముందుకెళ్ళిపోతాను.
ఏం ప్రశ్నలు ఏమి లేవు సార్, అర్థమైందా సార్?
ప్రశ్నలు ఏమి లేవు కాబట్టి ముందుకెళ్ళిపోదాం. సో 27వ వచనంలో ఆ దాసుని యజమానుడు కనికరపడి వాడిని విడిచిపెట్టి వాడిని అప్పు క్షమించాను. ఇక్కడ చక్కటి మాట ఉంది, ఇలాంటి అప్పు తీర్చడానికి ఒకే ఒక మార్గం ఉంది, అది ఉచిత కృపా మార్గం. పశ్చాత్తాపడి నమ్మకం ఉంచిన పాపి చెల్లించవలసిన రుణాన్ని దేవుడు తన కనికరం చొప్పున పూర్తిగా క్షమించి పుట్టివేస్తాడు. దేవుని కనికరమే తప్ప మనం చెల్లించుకోవడం సాధ్యం కాదు అన్నారు. అయితే ఈ వ్యక్తి మనుషుని క్షమించే విషయం, 100 ధ్యానారాలు అంటే కొన్ని 100 రూపాయలు మాత్రమే. తన యజమానికి ఈ మనిషి బాకీ ఉన్న మొత్తానికి ఈ చిన్న బాకీకి ఉన్న తేడాను చూడండి. మన సాటి వారు మన పట్ల చేసిన పాపాలకు మనం దేవుడికి వ్యతిరేకంగా చేసిన పాపాలకు ఉన్న వ్యత్యాసం గమనించాలని ఈ తేడాను చూపుతున్నాడు యేసుప్రభు. ఈ సేవకుడు కఠినంగా నిర్దయగా ప్రవర్తించాడు. అతని పట్ల యజమాని చూపిన కృప అతని హృదయాన్ని మార్చలేదు. మనం ఈ కామెంటర్ చూస్తున్నాం, తోడిదాసుని క్షమించలేదు, ఇతన్ని యజమానులు క్షమించాడని చూస్తున్నాం. సరే 29-30 దీవెన, నీ వాక్య భాగంలో ఏమైనా మాట్లాడే ఉన్నాయమ్మా? 29-30 దీవెన క్లారిటీతో ఉంది. ఏమైనా మీకు ప్రశ్నలుంటే తన సమాధానం చెప్పగలుగుతారు. 29-39 ఏమన్నా క్లారిటీ కావాలో తీసుకోండి, లేకపోతే మీరేదైనా యాడ్ చేస్తే మీరు యాడ్ చేయొచ్చు. నేను ఇలా చదివాను, ఈ పాయింట్ నాకు నచ్చింది, ఇది యాడ్ చేస్తున్నాను అని కూడా మీరు మాట్లాడచ్చు. చాట్ బాక్స్ లో అనురాధ ఏలూరు నుంచి అంటుంది, మత్తయి 6:12 మా రుణాలను క్షమించు ప్రభువా అని అడగడమే మనం చేయగలం. బాగుంది. ఓకే, తర్వాత సామెతలు 19:17 కోట్ చేశారు, భేదాన్ని కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు. ఎందుకు ఆ మాట కోట్ చేశారు అర్థం కాల. రైట్, ఏమన్నా మాట్లాడతారా? 29:30 దీవెన గారి వాక్య భాగం నేను మాట్లాడుతుందా? ఇందులో సూర్య ఏమి మాట్లాడలా, అనిల్ మాట్లాడుతున్నాడు బానే, సునీల్ గాంధీ కూడా ఏమి మాట్లాడడంలా, చల్లముత్తు కూడా ఏమి మాట్లాడడంలా. మీ వాక్య భాగంగా చెప్పాలి కాబట్టి, నోరిప్పాలి కాబట్టి ఏదో అన్నారు తప్ప మిగతా వాక్య భాగాల్లో ఎప్పుడు మీరు మాట్లాడడంలా. గౌతమి గారి మాట వినడమే, ఆ పలుకే బంగారం, అసలుకి స్వరమే వినబడడంలా. యశోద గారు కూడా అంతే, మీరు మాట్లాడకుండా అట్లా ఉంటే ఉపయోగం లేదు. బైబిల్ స్టడీ దగ్గర నేను కనీసం నాకు అర్థమైంది, నేను ఏకీభవిస్తున్నాను, నేను విభేదిస్తున్నాను, నేను ఇలా అనుకుంటున్నాను మాట్లాడాలి. మిమ్మల్ని ఈ బైబిల్ స్టడీకి పిలవడానికి గల కారణం మీరు ఎలాగ మీ జిల్లాలో బైబిల్ స్టడీ జరిగించుకుంటున్నారో మేము చెక్ చేయడం కోసం పిలిచాం. అందుకోసం మీరు మాట్లాడకపోతే మీ సహవాసాల్లో బైబిల్ స్టడీ ఎట్లా జరుగుతుందనుకోవాలి. మన నిన్న మాట్లాడిన వాళ్ళు కూడా ఈ ట్రైనింగ్ టీం వాళ్ళు ఎగబడి మాట్లాడారు. చిత్తూరు వాళ్ళు తిరుపతిలో ఏం మాట్లాడలా, చిత్తూరు తిరుపతి పోవాడిని ఎట్లా మాట్లాడండి.
అర్థమవుతాను సార్, 1:1 అర్థమవుతుంది కాబట్టి క్వశ్చన్ చేయలేదు కాబట్టి సైలెంట్ గా ఐక్యభవిస్తున్నాం సార్. ప్రైజ్లాడ్ సార్,
ఐక్యభవించడం సైలెంట్ గా చేయకూడదు, దాన్ని ఓపెన్ అయ్యి నేను ఏకీభవించాను అని మాట్లాడాలి.
అట్లే సార్, అట్లే ఏకీభవిస్తున్నాం సార్, అర్థమవుతాను సార్. థ్యాంక్ యూ సార్.
రైట్ బ్రదర్, అర్థమవుతుంది. దీవెన వాక్య భాగం 29:30 ఏమి ఉన్న ప్రశ్నలుంటే అడగండి, ఏమీ లేవండి మాకు అర్థమైంది ముందుకెళ్దామని మీరు మాట్లాడినా నెక్స్ట్ పోర్షన్కి వెళ్తాను
సార్. ముందుకెళ్దాం సార్, అర్థమైంది సార, అర్థమైంది ప్లీజ్ సార్.
చాలా ముందు మాట్లాడే, నేను పేర్లు పెట్టి పిలిచాను, మిగతా కూడా మాట్లాడతారా, నోరిపుతారా?
సార్ ప్రైజ్ లార్డ్ సార్ అర్థమైంది సార్
గౌతమి అమ్మ నోరిపోవమ్మ చాలా సంతోషం అర్థమైందట
సార్
గౌతమి 30వ వచనంలో అచ్చి ఉన్నది అన్న మాట నీకేమర్థమైంది అచ్చి ఉండటం
ప్రైజ్ లార్డ్ సార్ అచ్చి ఉన్నది అంటే అప్పు సార్ అప్పు గాని బాకీ రుణం అనేసి అనుకోవచ్చు సార్ అది ప్రకృతి విపరీత పదాలుగా అచ్చి ఉన్నది అంటే రుణం సార్ బాకీ
ఓకే అమ్మా అచ్చి ఉండడం అంటే రుణ పడటం బాగుంది మాట్లాడండి ఇంకొకరు ఎవరో మాట్లాడారు
సార్ ప్రైజ్ లార్డ్ సార్
ప్రైజ్ లార్డ్ కదా
ఇప్పుడు దాసుడు 26వ అధ్యాయంలో యజమానుడు క్షమిస్తాడు సార్ సేమ్ అదే కనికర పడుతున్నాడు అక్కడే సాగిలి పడుతున్నాడు సేమ్ ఇక్కడ ఇతనికి తోటి దాసుడు సాగిడి పడుతున్నా అతను క్షమించలేని హృదయం కలిగి ఉన్నాడు సార్ ఆ హృదయ కాటి ఏ విధంగా అర్థం చేసుకోవాలి సార్
హృదయ కాటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి
కృప పొందుకున్నాడు లేకపోతున్నాడు సార్
కృప పొందుకున్నాడు
ఇక్కడ తోటి దాసుడి పట్ల కృపను చూపించలేకపోతున్నాడు సార్ కఠినంగా వ్యవహరిస్తున్నాడు
నాకు నువ్వేమనుకోండా చెప్పు అలాగే ఉండాలంటావా ఉండకూడదంటావా నువ్వు ఎట్లా ఉన్నావా అట్లా ఏమంటే చెప్తే అర్థమవుద్ది అది అలాగే అర్థమయ్యే విషయమే కాబట్టి
అతను పొందుకుంటున్నాడు కానీ ఇచ్చే స్థితిలో లేడు సార్ తీసుకునే స్థితిలో ఉన్నాడు కానీ ఇచ్చే స్థితిలో లేడు సార్ అర్థమయ్యే సార్
బాగుంది వాస్తవానికి ఈ ప్యాసేజ్ లో అందరికి కనిపించేది ఏసయ్య అర్థమయ్యేలా చెప్పింది ఏంటంటే వాడు తప్పు యజమానుడు క్షమించాడు కానీ వాడు చిన్న తప్పును చిన్న అప్పును క్షమించలేకపోతున్నాడు మరి మనలో ఉందేమో చెక్ చేసుకుని దేవుడు నా పాపాలన్నీ క్షమించాలి నేను మాత్రం నా విషయంలో ఎవరైనా తప్పు చేసినా పాపం చేసినా అప్పున్నా నేను వాళ్ళ విషయంలో క్షమించకుండా ఉన్నాను అప్పుడు నా క్షమాపణే ప్రశ్నార్థకం అవుతుంది దేవుడు నన్ను తీర్పులో తీసుకొస్తాడని అర్థం చేసుకుంటే బాగుంటుంది సరే ముందుకెళ్దాం మరి 31-32 వచనాలు ప్రేమాసియగా అమ్మా మీరేమైనా మాట్లాడతారా మీరు ఈ చాట్ బాక్స్ లో పెట్టేవారు వాక్యాలు పెట్టి ఉంది సార్ అంటే పోయి చదువుకోవాలి టైం ఉండదు మీ పాయింట్ ఏంటో ఆ వాక్యం రాయండి పక్కన మీ పాయింట్ రాయండి రెఫరెన్స్ రాసి మీరు ఏం చెప్పాలన్నా పక్క రాయండి ప్రేమాశ్రీ గారు మాట్లాడతారమ్మా ఏమన్నా ఉందా మీ వాక్య భాగంలో మాట్లాడేది31-32 చూడండి అమ్మ ఏమైనా వీటిలో పడింది అని చూడండి వీటిలో పెట్టేశారు అన్మ్యూట్ చేసాను చూడండి అమ్మా మీ వాయిస్ రావట్లేదు
బ్రదర్ ఎవరిని అడిగినా ఏదైనా ప్రశ్న వేసినా సమాధానం చెప్పగలుగుతాను ప్రైజ్ రాడ్ బ్రదర్
మంచి మాట నేను క్లారిటీతో ఉన్నాను ఎవరైనా ప్రశ్న అడిగితే నేను సమాధానం చెప్తాను అంటున్నారు ఏమైనా ఉంటే మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు 31-32 వచ్చినారు ఏమీ లేవండి మాకు అర్థమైందంటే ముందుకెళ్దాం
సార్ అర్థమైంది సార్ 31-32 వచనాల్లో
అర్థమయ్యే ప్లెయిన్ టెక్స్ట్ అక్కడ ముందుకెళ్దామా ఓకే తర్వాత 33-34 గౌతమి సిస్టర్ మీ వాక్య భాగంలో మీరు మాట్లాడేది ఏమన్నా ఉందామా
సార్ నాకు అర్థమైంది సార్ ఎవరైనా ఏమన్నా అడిగితే చెప్పడానికి ప్రయత్నిస్తాను సార్
మంచి మాట గౌతమి క్లారిటీతో ఉన్నారు ఏమన్నా అడిగితే సమాధానం చెప్తారు 31-32 ఏమన్నా మాట్లాడతారా అర్థమైందంటే ముందుకెళ్ళిపోతాం వాస్తవానికి ఇదంతా ఆ పైన మనం ఏదైతే మాట్లాడుకున్నామో దాన్ని వివరించడానికి చెప్పిందే కాబట్టి ఏమైనా అర్థం కానివైతేనే ముందు అడగండి లేకపోతే ముందుకెళ్ళిపోవచ్చు టైం కూడా అవుతా ఉంది
అర్థమైంది బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అర్థమైంది.
యెస్ అర్థమైంది. ముందుకెళ్దాం. ఆ చివరి వాక్యము 35 యశోద గారు మీ వాక్య భాగంలో ఏమైనా మాట్లాడుతుందామా?
నాకైతే అర్థమైంది బ్రదర్. ఎవరైనా ఏదైనా అడిగితే చెప్పడానికి ప్రయత్నిస్తాను.
ఎస్ అమ్మా, మంచి మాట. యశోద సిస్టర్ కూడా తనకు అర్థమైంది, ఏమైనా అడిగితే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఏమైనా ప్రశ్న ఉంటే అడగండి, లేకపోతే మన నెక్స్ట్ భాగానికి వెళ్దాం. ముప్పై ఒకటో వచనం నుంచి నేను కామెంట్ చదివేస్తే నా పని కూడా అయిపోద్ది. సురేష్ మాట్లాడు
సార్. రెండు సెంటెన్సులు చెప్తాను సార్. సార్, ఇక్కడ ఈ 10,000 తలాంతులు అట్లాగే 100 దెనారాలు అనేవి, అలాగే ఇందాక 70 ఏళ్ల మటుకు అనే దేవుడు ఉపయోగించిన ఇవన్నీ కూడా న్యూమరిక్ నెంబర్లు అన్ని కూడా ఆయన అలంకార ప్రాయంగా చెప్పారని నాకు అనిపిస్తుంది సార్. ఇక్కడ అంటే 3,600 అప్పు, పెద్ద అప్పు తీర్చే క్షమించాడు, కానీ మనం 50 రూపాయలు అప్పు తీర్చలేకపోయాము అన్నట్లుగా అర్థం చేసుకోవాలని అర్థం అవుతాం సార్. సార్, అలాగే ఇంకొక విషయం చెప్దాం అనుకున్నాం సార్. ఇక్కడ ఇందాక భార్యను పిల్లలను అమ్మి అప్పు తీర్చడం అనే మాటను బట్టి, అంటే ఇప్పుడు ఇప్పుడున్న సమాజం బట్టి అయితే మనకు అది దేవుడు తీర్పు తప్పుగా అనిపిస్తా ఉంది, కానీ అప్పుడు నా యోధయ లేకపోతే రోమ సామ్రాజ్యం సమయంలో పిల్లల్ని కాని భార్యలను కానీ వాళ్ళు ఏంటంటే దాసులుగా, వాళ్ళని ఈవెన్ కుటుంబ సభ్యులను కూడా వాళ్ళు అలా కొనుక్కోవడం అనేది జరుగుతూ ఉండేది సార్. అందుకని ఆ మాట చెప్పినట్టుగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ.
బాగుంది, చక్కటి పాయింట్స్ తను యాడ్ చేశాడు. పెద్దప్పు, చిన్నప్పు, అలాగే 70 ఏళ్ల మార్లు మట్టుకు ఇవన్నీ అలంకారప్రాయంగా ఉన్నాయి. రెండు, ఆ సమాజంలో బానిసల వ్యాపారం ఉంది, మనుషుల్ని బాకీ కోసం అమ్మేసుకోవడం ఉంది, కాబట్టి ఆ మాటలే మాట్లాడుతున్నాడు. బాగున్నాయి. నేను ఒకసారి కామెంట్ చదివేస్తానండి 31వ వచనం నుంచి. ఒక క్రైస్తవుడు తన సాటి క్రైస్తవుని ఇలా జారి లేకుండా చేయడం చూస్తే దేవుని ప్రజలకు నివ్వెరపాటు, బాధ కలుగుతాయి. ఇది మనం క్రైస్తవులు కృప పొందుకోవడమే తప్ప మిగతా వారి పట్ల కనికరం లేకుండా ప్రవర్తించడం సరైనది కాదు అని మనం మాట్లాడుకున్నాం. ఆ మాటే మాట్లాడుతున్నారు. 32, ఇతరులు క్షమించకుండా వారి పట్ల నిర్దయగా వ్యవహరించటం చెడుతనం అని గమనించండి. ఇతరులు క్షమించారు, అది అర్థమైంది. 33వ వచనం, దేవుడు క్షమించే మనసు గలవాడైనట్టే తన పిల్లలు కూడా క్షమించేవారుగా ఉండాలని ఆయన ఉపదేశం. ఇది దేవుని రాజ్యానికి చెందిన ఒక చట్టం. దీన్ని పాటించకపోతే ఎక్కడో ఎప్పుడో తీవ్రమైన శిక్షను ఎదుర్కోవలసి వస్తుంది. ప్రభు ఇక్కడ నేర్పిన ప్రధానమైన పాఠం బహుశా ఇదే. క్షమాపణ మన హృదయంలో నుంచి రావాలే గాని కేవలం మాటలు చెప్పడం మూలంగా కాదని గమనించండి. ఎవరో అన్మ్యూట్ అయ్యారా? 34, అందుచేత 34, ఇతరులు క్షమించని వ్యక్తిని దేవుడు శిక్షిస్తాడు. దేవుని పిల్లలు ఒకవేళ ఇతరులు క్షమించకపోతే మన జీవిత కాలంలో వారికి దాపురించే బాధల్ని, కష్టాన్ని చిత్తహింస పెట్టేవారు చూసిస్తున్నారని అనుకోవచ్చు. లేక ఈ చెడ్డదాసుడు పాప విముక్తి, రక్షణ లేడానికి వాడు అనుకుంటే రాబోయే నరక బాధను సూచిస్తూ చెప్పిన మాట అనుకోవచ్చు. ఇది చెరసాల వేపిస్తారు అన్న మాటని, ఆ కడపడి కాసు చెల్లించాలి అన్న మాట కోసం మాట్లాడుతున్నారు. చెల్లించే వరకు, బాధపరిచే వరకు అప్పగించడం, నరకం లేదా శ్రమలు అని మాట్లాడుతున్నారు. తర్వాత, పాప విముక్తి పొందిన వ్యక్తి ఇతరులు క్షమించకపోతే మన రక్షణను పోగొట్టుకుంటాడని ఈ ఉదాహరణ బోధిస్తుందనుకోవడానికి వీలు లేదు. పాప విముక్తి పొందిన వారు ఇతరులు క్షమిస్తారు. వారు పాప విముక్తిని కోల్పోయి నాశనం కాబోరు. మన రక్షణ కోల్పోం గాని అని మాట్లాడుతున్నారు. ఓకే, ఆ కామెంట్రీ చదివేశామండి. మన గైడ్ లైన్స్ ప్రకారంగా కామెంటరీ చదివేశాము. క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసేసాం. నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది 2, కాంటెక్స్ట్ ఒకటి మాట్లాడాలి, తర్వాత సెక్షన్స్ మాట్లాడాలి, అప్లికేషన్ మాట్లాడాలి. కాంటెక్స్ట్ ఏమన్నా మాట్లాడతారా? చదివిన వాక్య భాగంలో కాంటెక్స్ట్ ఏమన్నా మాట్లాడతారా? ఎస్ అమ్మా మాట్లాడు. దీవెన
సార్ క్షమించడమే సార్, ఈ సందర్భం మొత్తము క్షమాపణ గురించి తెలియజేస్తుంది.
క్షమాపణ గురించి తెలియజేసే సందర్భం అని దీవెని అంటుంది. ఇంకొకరు ఎవరైనా మాట్లాడతారా?
సార్ వందనాలు సార్.
పరలోక రాజ్యం సార్, పరలోక రాజ్యం ప్రవేశించాలంటే అది మొదటిగా ఉంది సార్ స్టార్టింగ్ లో.
అది చెప్పు, నేను చెప్పాలనుకుంటున్నా. పరలోక రాజ్యం ప్రవేశించాలంటే అంటే ఏంటి? తర్వాత ఏంటి?
మార్పులు ఉంది, బిడ్డలు వంటి వారైతేనే మరి తగ్గించుకోవడం సార్. ఆ చిన్నపిల్లలు వంటి మనసు కలిగి తగ్గించుకుని మరి మార్పులు ఉండాలనేసి నాకు.
అది మొదటి వచనాల్లో ఉంది, మన డిస్కషన్ స్టార్ట్ అయింది అక్కడి నుంచి కాదు కదా, 15వ వచనం నుంచి కదా. నువ్వు అందులోకి ఎందుకు వెళ్తున్నావు
సార్? అట్లే సార్, మొత్తం చెప్పాను.
మొత్తానికి కాంటెక్స్ట్ 15వ వచనం నుంచి మాట్లాడు. అనిల్
సార్, సార్ ఇక్కడ సంక్షణ గురించి 15 నుంచి 20 వచనాల సంఘ క్రమశిక్షణ గురించి చెప్తున్నారు సార్. అలాగే 21 నుంచి 35 వచనాల వరకు క్షమాపణ మరి కనికరణ గురించి చెప్తున్నట్లు ఉంది సార్.
15వ వచనం నుంచి 20 వరకు డిసిప్లైన్ చేయాలి.
15 నుంచి 20 వచనాలు సార్ సంఘ
అర్థమైంది అని చక్కగా మాట్లాడు. 15 నుంచి 20 వచనాలు సంఘ క్రమశిక్షణ డిసిప్లైన్ కోసం చెప్పబడుతుంది. 21 నుంచి 20-35 వరకు క్షమించడం కొరకు. డిసిప్లైన్ చేయడం అంటే ఇక అట్లాగే పనిష్ చేయమని కాదు, కానీ క్షమించే మనసుతో డిసిప్లైన్ చేయాలి. ఆ రెండు మాట్లాడాడు. బాగుంది అని. ఇంకొకరు ఎవరు అన్మ్యూట్ అయ్యారండి?
సార్, దేవుడి దగ్గర మనం ఎటువంటి క్షమాపణ అయితే మనం పొందుకుని ఉన్నామో, పొందుకుని ఉన్న మనం కూడా ఇతరులను క్షమించాలి అన్నట్టుగా ఉంది సార్.
మనం ఇతరులను క్షమించాలి. ప్రేమశ్రీగారు అన్మ్యూట్ అయ్యారు.
ఎన్నిసార్లు క్షమించాలని పేతురుకు డౌట్ వచ్చినప్పుడు దాన్ని దేవుడు ఏ విధంగా చేయాలి అనేది అంత క్లారిఫికేషన్ అంతా ఇచ్చారు. దానికి లిమిట్ లేదు, దానికి క్షమించడానికన్నా ముందు అంటే కాదు అని, దానికి హద్దు లేదు, హృదయపూర్వకంగా క్షమించాలని దేవుడు చెప్తూ వచ్చాడు. ప్రైజ్
రాదు. మనం తర్వాత మాట్లాడాల్సింది హోల్ చాప్టర్, 18th చాప్టర్ ని ఎన్ని సెక్షన్స్ గా విభాగాలుగా మనం చూడొచ్చు. ఏమైనా మాట్లాడతారా? ఎన్ని సెక్షన్స్ చేయొచ్చు
సార్? వందనాలు సార్.
క్లోజింగ్ ఉన్నాం కాబట్టి స్వామి
సార్, 6 భాగాలుగా మనం చేసుకోవచ్చు సార్.
మీరు ట్రైనింగ్ టీమ్ వాళ్ళు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. వాళ్ళు మాట్లాడలేని పరిస్థితుల్లో మీరు మాట్లాడాలి. వాళ్ళకి సపోర్ట్ చేయడానికే మీరు ఉన్నారు. తిరుపతి చిత్తూరులో మాట్లాడండి, ఎన్ని సెక్షన్స్ చేయొచ్చు
సార్? వందనాలు సార్.
ఆనంద్ మాట్లాడు, తర్వాత అనిల్ కూడా మాట్లాడు, మాట్లాడండి
సార్. ఒక 5 సెక్షన్లుగా నేను పూజించుకున్నాను సార్. 5 సెక్షన్లు సార్.
చెప్పు, 5 సెక్షన్లు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఏంటి అది
సార్? గొప్పవారు ఎవరు గొప్పవారు అని ఇక్కడ 1 నుంచి 5 వచనాలు చూడ సార్. చిన్నపిడ్డల వంటి హెచ్చరికలు సార్, చిన్నపిడ్డల వంటి విశ్వాసం కలిగి ఉండాలని చెప్పుకుని 6-11 వరకు చెప్తున్నట్టుగా, మన ప్రవర్తన గురించి చెప్తున్నట్టుగా నేను 6-11 తీసుకుంటున్నాను సార్.
ఓకే.
తప్పిపోయిన గొర్రె ఉపమానం సార్, 12-14, 15-20 సంఘ క్రమశిక్షణ, క్షమించే మనస్తత్వం 21-35.
బాగుంది ఆనంద్, నీ క్లారిటీ తను ఉన్నా బాగుంది. అనిల్ మాట్లాడతావా?
సార్ వందనాలు సార్. ఆనంద్ చెప్పింది నేను కూడా నోట్ చేసి పెట్టుకున్నాను సార్. వందనాలు సార్.
ఆనంద్ చెప్పిన 5 సెక్షన్లు అనిల్ కూడా మాట్లాడుతున్నాడు. బాగుంది. ఈ 5 ఇంకేమైనా వేరే ఆలోచన ఉంటే మాట్లాడొచ్చండి. ఇప్పుడు స్వామి మాట్లాడొచ్చు. వాళ్ళు 5 అంటున్నారు, నువ్వు 6 అన్నావు. 6వ సెక్షన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చావో మాట్లాడితే బాగుంటది. దీవెన మాట్లాడు.
సార్ ప్రైజ్ లార్డ్ సార్, నేను 4 భాగాలుగా విభజించుకున్నాను సార్. 1-8 నుంచి దేవుని రాజ్యంలో ఎవరు గొప్పవారు అనేది 10-14 సార్. తప్పిపోయిన గొర్రె యొక్క ఉపమానం సార్, 15-20 సహోదరుని సరిచేసే సెక్షన్ సార్. 21-35 క్షమించడం సార్. ప్రైస్ లెడ్ సార్.
బాగుంది మీ సెక్షన్ 4 సెక్షన్ కూడా బాగున్నాయి స్వామి. 6 అన్నావు, 24-5 చెప్పారు. నువ్వు 6 అంటున్నావు కానీ మాట్లాడతావా
సార్? వందనాలు సార్.
చెప్పు
సార్. 6 భాగాలుగా విభజించుకోవచ్చు సార్. 1-4 వచనాలు వినయము మరియు పిల్లల వంటి స్వభావము, దాని గురించి మాట్లాడుకోవచ్చు సార్. 2వ భాగం వచ్చేసి 5వ వచనం నుంచి 7వ వచనం, ఇతరులకు ఆటంకంగా ఉండకపోవడము. ఇంకొకటి 8-9 వచనాలు సార్. పాపముతో రాజీ పడకపోవడము. 10-14 వచనాలు సార్. తప్పిపోయిన వారి పట్ల దేవుని ప్రేమ కలిగి ఉండడము.
ఎందుకు లింక్ లేకుండా మాట్లాడుతున్నావు స్వామి? నీ పాయింట్లు క్లారిటీ బాగున్నాయి గాని ఆ థ్రెడ్ దాటేస్తున్నావు. ఏ లింక్ ఇప్పటిదాకా మా చిత్తూరు తిరుపతి టీం చెప్పిన వాటిలో క్లారిటీ ఉంది. అంటే ఎవరు గొప్ప అన్న ప్రశ్నకు యేసయ్య చిన్నబిడ్డను చూపించి చెబుతున్న సమాధానం, తర్వాత గొర్రె ఇంపార్టెన్స్, ఇట్లాగా లింక్ ఉంది. నువ్వు మాట్లాడుతుంది బాగుంది కానీ అమ్మోర్ అవర్ లింక్ మిస్ అవుతుంది అనిపిస్తుంది.
ఓకే సార్. తప్పిపోయిన వారి పట్ల దైవ ప్రేమ అంటే గొర్రెలు తప్పిపోయినప్పుడు ఒక గొర్రె అంటే దాని విషయంలో మాట్లాడుతున్నా సార్. పదిహేను నుంచి 20 వరకు సహోదరునితో సమాధానం కలిగి ఉండడం సంఘ క్రమశిక్షణ ఉంది సార్. 6:21-35 సార్ క్షమించే స్వభావం గురించి వ్రాయబడింది సార్.
రైట్ బ్రదర్, మీరు అట్లా విడదీసుకోవడం బాగుంది. 4, 5, 6 అన్నారు. ఈవెన్ 21-35 వరకు ఉన్న దాన్ని కూడా 2 భాగాలు చేయొచ్చేమో. అందులో ఒకటి చెప్పబడే ఉపమానం ఉంది, 2 ప్రశ్నకు సమాధానం ఉపమానంగా మాట్లాడే ఒకటిగా కూడా చూడొచ్చు. బాగుంది, మీరు హోల్ చాప్టర్ కూడా సెక్షన్ చేయగలిగారు. 4 బాగున్నాయి, 5 బాగుంది, 6 అన్నది కూడా బానే ఉంది, కానీ 4, 5 బాగున్నాయి అనిపించింది. సరే, తర్వాత అప్లికేషన్స్ వరుసగా చెప్తారా? అయిపోయింది, టైం అయిపోయింది. 1 మినిట్ మన టైం ఉంది. ఈ 1 మినిట్ లోను మీ అప్లికేషన్స్ నిన్న ఈ రోజు స్టడీ చేసిన ఈ వాక్య భాగాల నుంచి వరుసగా అప్లికేషన్ చెప్తే మనం ప్రార్థన చేసేసుకుందాం. అప్లికేషన్స్ స్వామి, స్వామి నీ అప్లికేషన్ చెప్తావా
సార్? వందనాలు సార్.
ఎస్ బ్రదర్.
సార్ నేను నేర్చుకున్న వాక్య భాగం నుంచి సార్, నా సహోదరులు నా పట్ల ఎన్నిసార్లు తప్పు చేసినా నేను వారిని ప్రేమతో రహస్యంగా సరిదిద్ది నేను వారిని క్షమించాలి అని నేర్చుకున్నాను సార్.
బాగుంది, సరిదిద్దాలి అలాగే క్షమించాలి. సరిదిద్దకుండా క్షమించడం చాలా కన్స్ట్రక్టివ్ గా ఉంది. సరిదిద్దాలి, క్షమించాలి, బాగుంది. తర్వాత అనిల్.
సార్ వందనాలు సార్. సార్ నేను ప్రభు దగ్గర తీసుకున్నటువంటి క్షమాపణ, ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు సార్. నేను చిన్న తప్పును కూడా ఇతరుల పట్ల క్షమించలేని స్థితిలో ఉన్నాను సార్. దాన్ని నేను మార్చుకుని ఇతరులకు క్షమాపణ కలిగినటువంటి హృదయంతో ఉండాలని తీర్మానం.
బాగుంది, నీ కమిట్మెంట్ చాలా బాగుంది. నేను క్షమించాలి అన్న తీర్మానం తీసుకున్నా, బాగుంది. తర్వాత సూర్య.
సార్ వందనాలు సార్. నా దగ్గర సార్, నా దగ్గర ఎవరైనా డబ్బులు తీసుకుంటే వారిని హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను సార్. వందనాలు సార్.
క్షమించడం అంటే మాటలే కాదు, నిజంగా ఎవరైనా ఆ డబ్బులు తీసుకుని చెల్లించలేకపోతే ఆ బాకీలు కూడా నేను చెల్లిస్తాను. బాగుంది సూర్య. తర్వాత సురేష్. ఆ మ్యూట్ లో ఉన్నారేమో చూడండి సురేష్, ఎవరైనా అన్మ్యూట్ చేయండి. సురేష్ వయ్యూరు అన్మ్యూట్ చేశారు చూడు.
థ్యాంక్ యూ సార్. వాడదాం సార్. సార్ నా అప్లికేషన్ ఏంటంటే సార్, నా తోటి వారిని ప్రేమతో సరిచేసి క్షమిస్తాను, అలాగే నేను ఇతరుల పట్ల తప్పు చేసినప్పుడు నేను క్షమాపణ పొందుతాను, వారు క్షమించే వరకు కూడా నేను క్షమాపణ పొందే ప్రయత్నం చేస్తాను సార్.
నేను ఎవరికైతే సారీ చెప్పాలో వాళ్ళు క్షమించే వరకు బతిమాలుకుంటాను, అది కూడా బాగుంది అప్లికేషన్. తర్వాత సునీల్ గాంధీ.
సార్, నేను కూడా దేవుడు నన్ను నా పాపను క్షమించినలాగా ఇతరులు నాయకులు చేసిన తప్పుదమ్మను హృదయపూర్వకంగా క్షమించాను సార్.
హృదయపూర్వకంగా ఇతరులు క్షమిస్తాను. చలముత్తు.
సార్, ప్రతి చిన్న విషయంలో కూడా మరి క్షమించేవాడుగా ఉండాలి ఉండాలనేసి ప్రార్థన చేస్తున్నాను సార్. అది జీవిత కాలమట్టుకు ప్రతి విషయంలో కూడా మరి క్షమించేవాడిగా ఉంటాననేసి సమర్పించుకుని ముందు కొనసాగుతాం సార్.
జీవిత కాలం అంతా క్షమించే విషయంలో కొలత ఏమి లేదు, జీవిత కాలం అంతా క్షమిస్తూనే ఉంటాను. బాగుంది. ఆనంద్ కుమార్.
సార్, ప్రైలట్ సార్, నేను 33 నుంచి 35
పార్టిసిపెంట్స్ కూడా చక్కగా మాట్లాడారు. మీరు కూడా మీ అప్లికేషన్స్ రాస్తే అప్లికేషన్స్ కొరకు ప్రార్థన చేద్దాం. మీరు ఎలా అప్లై చేసుకుంటున్నారో అది మిగతా వాళ్ళకు కూడా గైడెన్స్ లా ఉంటుంది. మీ అప్లికేషన్స్ కూడా రాయండి. ఎస్ బ్రదర్.
సార్, నేను 33 నుంచి 35 వచ్చిన అనుభవించుకుంటున్నాను సార్. ఎందుకంటే దేవుడు ఏ విధంగా కరుణిస్తాడు, మనం కూడా ఇతరులను కృప ఇతరులు పక్క చూపించాలని, అట్లే హృదయపూర్వకంగా క్షమించే మనస్తత్వం కలిగి ఉండాలని చెప్పి నేను తీర్మానం తీసుకుంటున్నాను సార్. ప్రైలాడ్ సార్.
బాగుంది తీర్మానం. తర్వాత దీవెన.
సార్, నా విస్తారమైన పాపాలు దేవుడు ఏ రీతిగా క్షమించాడు, అదే విధంగా ప్రతి ఒక్కరు పాపాలను నేను కూడా మనస్ఫూర్తిగా క్షమించాలని, జీవితం మట్టుకు క్షమించాలని అనుభవించుకున్నాను
సార్.
ప్రైజ్లాడ్ బ్రదర్. దేవుడు నా పాపాలను క్షమిస్తూ ఉన్నాడు, ఇంకా క్షమించిపోతాడు కూడా అని ఒక విశ్వాసం. కాబట్టి నేను కూడా పెదవులతో కాదు హృదయపూర్వకంగా అందరిని క్షమించాలని నిర్ణయం చేసుకున్నాను బ్రదర్. ప్రైజ్లాడ్ బ్రదర్.
గౌతమి.
ప్రైజ్లాడ్ సార్. సార్, నేను ఏ ఎక్స్ప్లెనేషన్ లేకుండా, నేను ఎక్స్ప్లెనేషన్ కోరుకుంటాను సార్ ఎవరైనా నా పట్ల ఏమన్నా చేస్తే, అలాంటి ఎక్స్ప్లెనేషన్ లేకుండా ఇతరులను క్షమించాలనేసి అన్వయింపు చేసుకుంటున్నాను సార్.
వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోయినా క్షమిస్తాను అంటున్నా.
ప్రైజ్లాడ్ బ్రదర్. దేవుడు నా పట్ల చూపించిన ఆ క్షమాగుణాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నాను బ్రదర్. నెక్స్ట్ నా జీవితంలో నా తోటి వారి పట్ల క్షమాగుణం కలిగి జీవించాలని నిర్ణయించుకున్నాను బ్రదర్.
కొంచెం నేను చెప్పగలిగిన మాట ఏంటంటే, క్షమాపణ ఉంది, రెండు క్రమశిక్షణ కూడా ఉంది. మనం క్రమశిక్షణ చేయకుండా కేవలం క్షమించటం, తర్వాత మీరెందుకు పూర్తిగా క్షమాపణ మీదకి వెళ్ళిపోయారు, ముందు 15 వచ్చిన నుంచి ఉన్న పోర్షన్ లో కూడా చర్చ్ డిసిప్లిన్ కోసం ఉంది, కలిసి డిసిషన్ తీసుకోవడం, ఏకీభవించటం, ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేస్తే జరిగే వచ్చే సమాధానాలు, చాలా చక్కటి విషయాలు. అలా డిసిప్లిన్ చేసిన వ్యక్తి మళ్ళా మారు మనసులోకి వస్తే అతను చేర్చుకోవడం, అవి కూడా మీరు మనసు పెట్టాలి. అందరు కేవలం దీని దగ్గర ఆగిపోయారు. శామ్యూయల్ చివరిగా నీ అప్లికేషన్ మాట్లాడతావా?
సార్, వందనాలు సార్. ఇతరులు క్షమించే విషయంలో ఎదగాలి, అలాగే చర్చ్ డిసిప్లిన్ కోసం నేను మీ వాక్యానుసారంగా ఉండాలనేది నా తీర్మానం సార్.
తర్వాత చాట్ బాక్స్ లో ఉన్న కమిట్మెంట్ ఒకసారి చదివేస్తాను, తర్వాత మనం ఒకరు ప్రార్థన చేసేస్తే ముగించేసుకుందాం. కనికరం కలిగి ఉండాలి. హరీష్. నా తోటి వారిని ప్రేమతో సరిచేసి క్షమిస్తాను, నా తోటి వారితో క్షమాపణ పొందుతాను. దయాకర్ ఎస్ఐ గారు. అద్భుతం. అనురాధ. దేవుడు నన్ను క్షమించినట్లు నేను కూడా ఇతను క్షమిస్తాను. కళ్యాణి ప్రసాద్ గారు. జీవిత కాలం అంతా క్షమిస్తూనే ఉంటాను. సందీప్. నేను పైకి క్షమిస్తాను కానీ దేవుడు హృదయపూర్వకంగా క్షమించమన్నాడు కాబట్టి ఇప్పుడు మార్చుకుంటున్నాను. ఓకే. నాకు కోపం తెప్పిస్తున్న వారి పట్ల ప్రేమ కలిగి మరి ఇతరులను తప్పులను హృదయపూర్వకంగా క్షమించే తత్వం కలిగి జీవించాలనుకుంటున్నాను. బాగుంది మీ తీర్మానాలు. సంజయరాణి గారు. చిట్టమ్మ గారు. ప్రేమ తప్పకుండా ఇతరులకు ఏది అచ్చి ఉండకూడదు అని అన్వయించుకుంటున్నాను. మొత్తం అమ్మి అయినా రుణం తీర్చుకుంటాను. మొత్తం అమ్మి రుణం తీర్చుకోలేం కాని సమర్పించుకోవడం బాగుంటుంది. దేవుడు నన్ను క్షమించినట్లు ఇతరులను కనికరించే వారిగా ఉండాలని అనుకుంటున్నాను. స్వరూప బాగుంది. నేను హ్యూమిలిటీ నేర్చుకున్నాను హాము టీచర్ గారు. విధేయత తగ్గించుకోవటం. విజయలక్ష్మి గారు, నా తోటి వారిని ప్రేమించి క్షమిస్తాను. పద్మా సుధాకర్, నా విశ్వాస జీవితంలో క్షమాపణ మనసు కలిగి సంఘముతో ఐక్యత కలిగి జీవిస్తాను, క్షమిస్తాను, కలిసి ఉంటాను. బాగుంది. అనిల్ కుమారి గారు, లైక్ యాజ్ లార్డ్ ఐ హావ్ డిసైడెడ్ టు ఫర్గివ్ అదర్స్ అండ్ ఫాలో చర్చ్ గైడ్ లైన్స్. బాగుంది. హరీష్, ఇందాక లేదు పెట్ట మళ్ళా పెట్టినట్టున్నారు. కనికరం అనే గుణం ఫర్గివ్ చేస్తుంది సార్. సంఘంతో కలిసి ప్రార్థిస్తాను, సరిచేయాలి, క్షమించాలి అనుకుంటున్నాను. నాగలక్ష్మి గారు, మీ తీర్మానాలన్నింటినీ ప్రభు దీవించును గాక. ఈ సమయంలో స్టడీ టీం నుంచి ఒకరు ప్రభు మనకు చేసిన తీర్మానాలు తీసుకున్న వారి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. తీర్మానాలు తీసుకున్న వారి కోసం వాక్యం ధ్యానంలో చేసిన సహాయాన్ని బట్టి ఒకరు ప్రార్థన చేయండి. గౌతమి సిస్టర్ తీసుకుందామా.
మహోన్నతమైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ పాదాలు సంతకొస్తున్నాం ఆయన. ఈ ఉదయకాలం మందు తండ్రి, మీ వాక్యాలను ధ్యానించి ప్రభువా, ఎన్నో గూఢమైన సంగతులు, మరుగైన అర్థాలను విశ్లేషించి ప్రభువా తెలుసుకోవడానికి తండ్రి మాకు ఇచ్చిన కృప కొరకే దేవాలయం మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం ప్రభువా. అనుదినం ప్రభువా వాక్యాలను చదువుతున్నామే గాని ప్రభువా అందులో దాగి ఉన్నటువంటి గూఢమైన సంగతులని తండ్రి వెతికి శోధించి అర్థం చేసుకోవడానికి ప్రభువా ఈ బైబుల్ స్టడీ మాకు ఎంతగానో ఉపయోగకరంగా ఉన్నందులకే దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా ప్రభువ కీర్తనకారుడు చెప్పిన విధంగా తండ్రి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గురించి తెలియే వివేచనకు ఆధారం అన్న వాక్యాన్ని జ్ఞాపకపరచుకుంటున్నాం ప్రభువ. అవును ప్రభా, ఈ చివరి రోజుల్లో ఉంటుండగా తండ్రి ప్రభా సమయాన్ని ప్రభావ వృధా చేసుకునే వాళ్ళుగా కాకుండా అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె ఉండి ప్రభా మీ వాక్యాన్ని ధ్యానించడంలో తండ్రి ముందు వరుసలో ఉండేలాగా ప్రార్థిస్తున్నాం ప్రభువ. అవును ప్రభా, బైబిల్ స్టడీ టీమ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి, వారి వారి అన్వయింపులను తండ్రి వారి జీవితాల్లో నెరవేర్చలాగా ప్రార్థిస్తున్నాం ప్రభు. అదేవిధంగా ప్రభు హబాకుకు చెప్పినట్టుగా ప్రభు, అంజూరపు చెట్లు పోయికుండినాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినాను, ఒలివల చెట్లు కాపు కాపకపోయినాను ప్రభు, యెహోవా యందు ఆనందించదనని చెప్పిన రీతిగా తండ్రి మేమందరం ప్రభు మీ యందు ఎల్లప్పుడూ ఆనందించలాగన ప్రభు. అవును తండ్రి, అటువంటి కృపను దయచేయాల్సిందిగా ప్రభు యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్.
సమయం తిరిగి అధ్యక్షుడు గారికి అప్పచెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ స్టడీ టీం అందరికీ ఉన్నారు.